ప్రియమైన ఆత్మహోదయాలు, భక్తి మార్గం మనందరికీ దైనందిన జీవితంలో ఉపయోగపడుతుంది. మన జీవితం సరళంగా జీవించటానికి, ఉన్నతంగా ఉదాత్తంగా జీవించటానికి స్పిరిచువల్ స్టేటస్, స్పిరిచువల్ స్టాండర్డ్స్, స్పిరిచువల్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా అవసరం. భక్తి అనేది మనకు ఉపయోగపడేది. భగవంతుడు మనకి ప్రాణాన్ని ఇచ్చాడు, అంటే శరీరం అటు ఇటు తిరగట్టడానికి. భగవంతుడు మనకు బుద్ధిని కూడా ఇచ్చాడు, ఆలోచించుకోవడానికి బుద్ధిని ఇచ్చాడు. ఈ రెండు ఆయన ఇచ్చినవి. పరమేశ్వరుడు ఇచ్చాడు బుద్ధిని, ఇచ్చాడు ప్రాణాలను, ఇచ్చాడు ఇంద్రియాలను కూడా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రాణాన్ని, ఆయన ఇచ్చిన బుద్ధిని మనం సక్రమంలో ఉపయోగించుకుంటే ఆయన పొందుతాం. పరమేశ్వరుడికి ఒక రూపం లేదు, ఒక నామం లేదు ప్రత్యేకంగా, కానీ ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించడం కోసం, మనతో పరిచయం పెట్టుకోవడం కోసం, మనతో కలిసిమెలిసి తిరగటం కోసం ఏదో ఒక రూపం ధరించి వస్తాడు. శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ కామని ఆయనకి ఎప్పుడు దూరం కాలేదు. ఇప్పుడు మనకేదైనా కొంచెం ధనం వస్తే, కొంచెం అధికారం వస్తే, ముందు మనం అందరం చేసే పొరపాటు ఏంటంటే సామాన్య మానవుడికి దూరం వస్తున్నాం. ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా ఇది మేము ఎన్ని గంటలు పూజ చేస్తున్నాం, అన్ని గంటలు భక్తిగా ఉన్నాం అనుకుని ఇతరుల కంటే మాలో ఏదో ఔన్నత్యం కనుక వాళ్ళకి దూరం అయిపోతున్నారు. బయటికి రకరకాలుగా ఉండొచ్చు, మన మనస్సుకు తేడాగా ఉండొచ్చు, మన బిహేవియర్ తేడాగా ఉండొచ్చు, అందరికీ ఇంటలెక్చువల్ బిహేవియర్ లేకపోవచ్చు, కానీ మన హృదయంలో మటుకు మనం అందరం ఒకటిగానే ఉన్నాం. భగవంతుడు చెప్పాడు, దేహము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది, చైతన్యము గొప్పది అన్నిటి కంటే. అంటే మనకందరికీ భగవంతుడే ఆశ్రయంగా ఉన్నాడు, కానీ గుర్తింపు లేదు మనకి. పరమేశ్వరుడు నాకు సాక్షాత్కారం ఇస్తే నేను ఒక వరం కోరుకుంటానన్నాడు ఒక భక్తుడు. అది ఏమిటంటే, నా ఉపాధి ద్వారా, నా ద్వారా సమాజానికి మంచి జరగాలి, జరుగుతున్నట్టు నాకు తెలియకూడదని. ఏంటి జరుగుతున్నట్టు నాకు తెలిస్తే నాకు గర్వం రావచ్చు, నాది ఈగో సెన్స్ పెరగచ్చు. అంటే నా ద్వారా మంచి జరుగుతూ ఉండాలి, మంచి జరుగుతున్నట్టు మటుకు నాకు తెలియకూడదు. ఇటువంటి వరాన్ని నేను భగవంతుని అడుగుతాను, ఆయన ఒకవేళ నాకు దర్శనం ఇచ్చేయాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోయేటప్పుడు మనకు అది పరీక్షాకాలం. మనకి అప్పుడు ఏదైతే మన హృదయంలో ఇష్టం ఉందో అదే మన సహస్రారంలోకి, బ్రెయిన్లోకి వస్తుంది, అదే స్మరిస్తాం. మనకు చాలా ఇష్టాలు ఉన్నాయి, అందులో దేవుడి మీద కూడా కొంచెం ఒక పైసా ఇష్టం ఉంది. ఒక పైసా ఇష్టం, మనం ప్రాణం పోయేటప్పుడు ఆ పైసా ఇష్టం రాదు. ఏది ఎక్కువ మనకి హృదయంలో నిగ్రెస్ట్గా ఉందో, డిగ్రెస్ట్గా ఉందో, ఆ ఇష్టమే ఇప్పుడు మనకు ప్రాణం పోయేటప్పుడు వస్తుంది. అంటే నిరంతరము దేని గురించి అయితే మనం జీవితంలో స్మరిస్తున్నాము, దేని గురించి అయితే జీవిస్తున్నాము, దేన్ని పొందటానికి మనం ఆరాటపడుతున్నాము, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, ప్రయాణ కాలంలో, మరణ కాలంలో అదే మన సహస్రారంలోకి వస్తుంది. దాన్ని బట్టి మనకి పునర్జన్మ నిర్ణయింపబడుతుంది. పునర్జన్మ తలంపే, వెనకటి జన్మలు తలంపే, ఈ జన్మలు తలంపులే. ప్రపంచం తాత్కాలికమే, ప్రపంచం వాస్తవం కాదు. మరి ప్రపంచం అంటే ఏమిటి? కేవలం తలంపుల యొక్క సమూహం. ప్రతిది ఏదైనా సంతోషంగా ఉన్నానంటే అది తలంపే, దుఃఖం కూడా తలంపే. మన దేహం మరణిస్తుంది అది నిజం కాదు, అది తలంపే. నేను పుట్టాను అనుకుంటాను అది తలంపే. దేహం పుట్టడం ఒక తలంపు, దేహం మరణించడం ఒక తలంపు. మరణించడం కూడా వాస్తవం కాదు, ఒక తలంపు మాత్రమే. అంటే ప్రపంచం అంతా, జీవితం అంతా తలంపుల మయం, పారమార్థిక సత్యం కాదు లోకం. మనకి మోక్షానికి ఎవరో అడ్డొస్తున్నారని మీరు అనుకోకండి. మన దేహాభిమానమే మనకు అడ్డొస్తుంది. ఇతరులు అడ్డొస్తున్నారని మీరు ఎప్పుడు అనుకోవద్దు. నా దేహాభిమానం నేను మోక్షంలో ఉండటానికి, మోక్షంలో నిలబెట్టడానికి ఎవరో ఇతరులు అడ్డు రావటం లేదు. నా దేహాభిమానం నాకు అడ్డొస్తాం. సాధన దేహము చేయదు, సాధన నీ హృదయంలోనే నిజము చేయదు. ఈ సాధన చేసేవాడు జీవుడే, ఇది సాధన చేసేది మనస్సు. అయితే రమణాచార్యుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఈ జీవుడితో సాధన చేసి సాధన చేసి పరమేశ్వరుడు ఐక్యమైనా సరే, లేకపోతే ఈ జీవుడు ఎవడు, వీడు ఎవడని ప్రశ్నించుకుని వాడిని తొలగించుకున్నా సరే, అంటే నువ్వు సాధన చేసి ఈశ్వరుడు ఐక్యమైనా సరే, సాధన చేసే ఈ సాధకుడు ఎవడని వాడిని బోన్లో నుంచి నిలబెట్టి వాడిని ప్రశ్నించి వాడిని తొలగించుకున్నా సరే, అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. ఏ మార్గమైనా ఒకటే. మనం ఏదైనా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు సమన్వయం చేసుకోవాలి. ఇలా ఉదయం ఎవరో చెప్తున్నారు విగ్రహాలకు నమస్కారం పెట్టకూడదు, విగ్రహారాధన పనికిరాదు. విగ్రహారాధన పనికి మనం కూడా ఎప్పుడోపుడు ఒకటో తరగతి చదువుకున్నాం కదా, ఇప్పుడు ఒకటో తరగతి చదవకపోయినా ఎప్పుడోకప్పుడు మన జీవితంలో ఒకటో తరగతి చదువుకున్నాం కదా, ఒకటో తరగతి పనికిరాదంటే ఎలాగా? విగ్రహారాధన వల్ల నిగ్రహం వస్తుంది. ద్వైతం అద్వైతానికి దారి చూపిస్తుంది. అంటే మీరు విగ్రహాన్ని ఆరాధించడం వల్ల మీ ఫేవరెట్ గాడ్ లేకపోతే మీ ఫేవరెట్ గురువు మీరు నిరంతరం ఆరాధించడం వల్ల మీ మనస్సుకి, మీ ఇంద్రియాలకి, మీ బుద్ధికి ఏకాగ్రత కలుగుతుంది. మనం జీవితంలో అభివృద్ధిలోకి రాకపోవడానికి ఒకటే కారణం, క్రమశిక్షణ లేకపోవడం. నా మాట మీద నాకు గౌరవం లేదు, నేను మిమ్మల్ని గౌరవించమని అడుగుతున్నాను. నా మాట మీద నాకే గౌరవం లేనప్పుడు మీకెలా గౌరవం వస్తుంది ఆ మాట మీద? అయితే క్రమశిక్షణ వల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పనైనా మనకు పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఆత్మవిశ్వాసం వల్ల ఏదైనా మనం సాధించగలం. అయితే క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ లేని మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు. అయితే రమణ మహర్షి గారు చెప్పేది ఏమిటంటే, వస్తువు నీకు తెలుసున్నా నీకు తెలియపోయినా నీ హృదయంలోనే ఉంది. నీ కంట్రోల్డ్ ఎక్కడో నీకు దూరం లేడు, నీ హృదయంలోనే ఉంది. అయితే మేమేదో చాలా మంచి పనులు చేస్తున్నామండి, మంచి పనులు చెయ్యండి, మీకు పుణ్యం వస్తుంది, స్వర్గలోకానికి వెళతారు, అక్కడ సుఖాలు అనిపిస్తారు. కానీ అది తాత్కాలికమే, అది పారమార్థిక సత్యం కాదు, అది టెంపరీ, అది పెర్మనెంట్ కాదు. కర్మఫలం ఎప్పుడూ అశాశ్వతమైంది, అనిత్యమైంది, కానీ శాశ్వతమైంది కాదు. కృతి మహోదతో పతన కారణం ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. కర్మచక్రం గురించి చెప్పిన కర్మ చేస్తాం, ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాం, అనుభవించినప్పుడు వాసన పడుతుంది, వాసనలోంచి తలంపు వస్తుంది, తలంపుని బట్టి మాట వస్తుంది, తలంపుని బట్టి పని చేస్తావు, మళ్ళీ ఆ పని వల్ల ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని మళ్ళీ నువ్వు బోధిస్తావు. ఇదే కర్మచక్రం. ఈ కర్మచక్రంలోంచి జీవుడు బయటపడాలంటే ఎవడో ఒక డివైన్ గురువు లేకపోతే గాడ్ లేకపోతే ఒక మహాత్ముడు, ఒక మహర్షి, ఒక యోగి, వాడి ఇంటర్ఫీరెన్స్ లేకుండా మన ఈ చక్రంలోంచి, వాడి గ్రేస్ లేకుండా, వాడి కంపాషన్ లేకుండా ఈ చక్రంలోంచి మనం విడుదల పొందగలం. మనం పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయించటానికి ఇదే కారణం. భగవంతుడు మనకు ఏదైనా మంచి అవకాశాలు ఇచ్చాడనుకోండి, ఆయన ఇచ్చాడనే ఆయన కృతజ్ఞత చూపించడం మానేసి మనం గర్వం తెచ్చుకుంటున్నాం. అది ఆయన ఇచ్చే పరమేశ్వరుడు ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ కూడా అని ఆయనకి గ్రాటిట్యూడ్ చెల్లించడం మానేసి మనం గర్వం తెచ్చుకుంటున్నాం. మనకు గర్వం వచ్చిందంటే మనం పతనం అయిపోతాం. మీరు ఎవరైనా ఇప్పుడు మెల్లగా ఉన్నారనుకోండి, మీరు ఎవరైనా మెల్లగా ఉన్నారంటే మీకు దుఃఖం వస్తుంది. దానికి కారణం ఏంటి? దుఃఖం ఎందుకు వస్తుంది మీకు? మీ దేహంతో మీరు తాదాత్యం పొందుతున్నారు. ఆ తాదాత్యం పొందటం అనేది కట్ చేయాలి. ఇది ఇక్కడ మీరు గుర్తించవలసింది. అది అంటే దేహబుద్ధి నశించిన మరుక్షణంలో ఆత్మబుద్ధి కలుగుతుంది. నువ్వు తెలుసుకోవాల్సిన వస్తువు నీ కంట్రోలర్ ఎక్కడో నీకు దూరం లేడు, నీకు అంతర్యామగా ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. అంటే మన దేహం కంటే, మన ఇంద్రియముల కంటే, మన సంకల్పం కంటే, మన మనస్సు కంటే అత్యంత సన్నిహితంలో ఉన్నాడు పరమేశ్వరుడు. అంటే ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థించగా ప్రార్థించగా ప్రార్థించగా, ఈశ్వరుని ప్రార్థించగా ప్రార్థించగా మనలో సిన్సియారిటీ కనుక ఉంటే ఆ ఈశ్వరుడే గురువు రూపం ధరించి వస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టి, గురువు అంటే ఎవడో కాదు, ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు. ఏది నిజమో మనకు తెలియకపోయినా గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడికి పంపించాలి అంటే బయట ఉన్న గురువు లోపల ఉన్న గురువుకి మార్గం చూపిస్తూ ఉంటాడు. అంటే నిజమైన గురువు హృదయంలోనే ఉన్నాడు, నిజమైన వస్తువు హృదయంలోనే ఉంది. అయితే ఆ లోయల్లోకి మనం దిగగలగాలి, మన తూకం సరిపోవాలి, మన బరువు సరిపోవాలి. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మీరు సంతోషించి, ఎవరైనా విమర్శిస్తే మీరు అప్సెట్ అయిపోయి దుఃఖపడిపోతున్నారు అనుకోండి, మీకు తూకం చారదు, మీ మనసుకు అంతర్దృష్టి కలగదు. మీ మనసుకు అంతర్దృష్టి లేకపోతే మీ మనసుకు అంతర్ముఖ స్థితి రాదు. అంతర్ముఖ స్థితి రాకుండా ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మశాంతి మీకు దొరకదు. ఇది
భాష ప్రక్రియ వచ్చేది కాదు,
ఏదో చేయటం వల్ల ఇది వచ్చేది కాదు. ఏదో చేయటం వల్ల మీకు పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది.
ఇది భాష ప్రక్రియలో వచ్చేది కాదు, ముందు మనస్సు పలచబడాలి. అంటే దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో మనం దేహంతో తాదాత్యం పొందే ఈ నేలను చూశారు, దాన్ని మిథ్యానేనని పిలుస్తారు. ఆ మిథ్యానేను రెడ్యూస్ చేసుకుంటూ మీరు రావాలి. రమణ మహర్షి గారి భాష ఏంటంటే, నువ్వు కర్మ చెయ్యి, చెయ్యి ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యి. కర్తవ్యమే కర్మవే చెయ్యి. నువ్వు కర్తవ్యమైన కర్మను చేస్తే నీకు అప్పుడు హృదయం ఎత్తున లోయలు పెరుగుతాయి, సహజమైన గొప్పతనం, న్యాచురల్ గ్రేట్నెస్, నార్మల్గా నీ గ్రేట్నెస్ వస్తుంది. మోక్షం దగ్గరకు నువ్వు వెళ్ళక్కర్లేదు, మోక్షం వచ్చి నేను వరిస్తుంది. ప్రచారం వల్ల నేను గ్రేట్నాన్ అవుతానంటే న్యూస్ పేపర్ నన్ను గ్రేట్నాన్ చేస్తాయా? హృదయంలో అవున్నచ్చి ఉంటే నువ్వు గ్రేట్నాన్ అవుతావు. అందుకని ప్రచారం వల్ల గ్రేట్నాన్ అవుతే తాత్కాలం, అది టెంపరీ. చంద్రమౌళి గారు సిస్టర్ ఏమంటున్నారంటే, దేవుణ్ణి ఈశ్వరుని ఎలా పొందాలంటే ఏం లేదు, మీకు కష్టం, ఇష్టం కలగాలండి. అంటే పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కంట్రోలర్ అనేవాడు ఒకడు ఉన్నాడు, మీకు నాకు ఈ సృష్టికి కంట్రోలర్ ఒకడు ఉన్నాడు అని వాడి మీద ప్రీతి కలగాలి, ఇష్టం కలగాలి. ఎప్పుడైతే ఇష్టం కలిగిందో మనకి, ఆ ప్రీతి కలిగిందో, ప్రేమ కలిగిందో, ఆయన మీద మనకు ఒక విధమైనటువంటి ఆంతుడు మనకు అనుబంధం కలుగుతుంది. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. ధ్యాస లేకుండా ధ్యానం రాదు. ఈశ్వరుడి మీద మనకు సహజంగా ధ్యాస కలుగుతుంది, ఈశ్వరుడి మీద సహజంగా న్యాచురల్గానే ఆ ధ్యానం వచ్చేస్తుంది. జీవుడు తన స్వస్థానంలో ఎప్పుడైతే అణిగిపోయాడో, ఎప్పుడైతే అది నశించాడో, ఎప్పుడైతే మనస్సు తన మూలంలో ఎప్పుడైతే అది నశించిందో, అప్పుడు వాడు మోక్షానికి వెళ్ళడమయ్యా, మోక్షంలో ఉంటాడు. అంటే మనమందరం మోక్షంలోనూ ఉన్నాం అప్పుడు, కానీ ఉన్నట్టు మనకు తెలియటం లేదు. అంటే దుఃఖం మనల్ని వెంటాడుతుంది, తెలుసుకుంటే సుఖపడతాం, తెలియకపోతే ఆ జన్మ కా జన్మ మనల్ని దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. సృష్టిలో ఎవడో గొప్ప సుఖి అంటే రమణ మహర్షి గొప్ప సుఖి. నా క్షేమాన్ని నేను చూసుకుంటున్నాను కదా, అలా మీ కొంత మీ క్షేమాన్ని నేను చూడటం, నా వెల్ఫేర్ గురించి నేను ఆలోచించుకుంటున్నాను కదా, అలా మీ వెల్ఫేర్ కూడా నేను కోరుకోవటం. ఇలా ఓ మీటింగ్లో మాట్లాడుతుంటే ఒక అతను లెగిసినాడు, మీ రమణ మహర్షి గారు నేను నువ్వు లేవు అన్నారు కదా, నేను లేదు నువ్వు లేదు ఏది లేదు అంటున్నారు కదా, మీరు ఎలా చెబుతున్నారు అంటున్నారు. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆలోచిందాం, ఇప్పుడు నీకు నేను నేను అనుకుంటున్నాను కదా, అంటే నా గురించి నేను ఆలోచించుకునేప్పుడు ఇతరుల గురించి కూడా ఆలోచించాలని చెప్తున్నాను. నా గురించి నేను ఆలోచించుకునే స్టేజ్లో లేనప్పుడు రమణ మహర్షి గారు చెప్పింది కరెక్టే, ఇంకా స్థాయికి భవిష్యత్ నేను ఎదగలేదు, నా గురించి నేను ఆలోచించుకుంటున్నాను. అంటే మీ గురించి కూడా, నా క్షేమం ఆలోచించుకున్నప్పుడు మీ క్షేమం గురించి కూడా ఆలోచించాలి, నా క్షేమం గురించి నా యోగక్షేమాలు కూడా నేను ఆలోచించుకోలేని స్థితికి వెళ్ళిపోయాను. అది సరే సరే, అక్కడెందుకు ద్వైతం లేదు, అంతా ఒకటి. మనం చదివింది కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. రమణ మహర్షి గారు చెప్పేవారు అర్థం చేసుకోవడం కూడా ఒక యోగమే. మీరు సబ్జెక్టు ప్రాపర్గా అర్థం చేసుకోకపోతే ఎప్పుడైతే భావాలు వస్తాయి, అవి ఎప్పుడైతే భావాలు వాళ్ళ రజోగుణం పెరుగుతుంది. పురాణంలో చెప్తాడు, నీకు అనారోగ్యం రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీకు ముసలితనం రాకుండానే వయస్సుని దెబ్బనాన్ని కాపాడుకోవాలి. ఇది పురాణం. నీకు అనారోగ్యం రాకముందే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీకు ముసలితనం, కొంతమందికి 20 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి ముసలి వాళ్ళు అయిపోతారు, శరీరంలో శక్తి ఉన్న మానసికంగా కుంగిపోతూ ఉంటారు, నీకు ముసలితనం రాకముందే యవ్వనాన్ని కాపాడుకో. అవి జొచ్చి నీ మీద పడకుండానే విద్యను విద్యను పోషించుకో, విద్యను సంపాదించు. అంటే అవిద్య అంటే ఎక్కడో ఉంది అనుకుంటాం బయట కాదు, మనలో ఉన్న గుణాలే అవిద్య. అంటే రజోగుణం తమోగుణం ఈ అవిద్య. ఈ రజోగుణం వల్ల తమోగుణం వల్ల ఏమవుతుందంటే, మనకి ఉన్నది లేనట్టు అనిపిస్తుంది, లేనిది ఉన్నట్టు అనిపిస్తుంది, మంచివాడు చెడ్డవాళ్ళ కింద, చెడ్డవాళ్ళు మంచివాళ్ళ కింద కనిపిస్తూ ఉంటారు. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, అందరూ సంతోషిస్తారు. మీ వెర్రితనంగా మీరు ఎప్పుడు ఉండకండి, సత్పురుషులు సంతోషిస్తారు. మీరు ఏదైనా మంచి పని చేస్తే మంచివాడు సంతోషిస్తారు, కానీ అందరూ సంతోషించండి. అందరూ సంతోషించాలి, మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. లోకం అందరూ సంతోషించాలని అనుకోవటం అది ఒక వెర్రితనం. మీరు సత్కర్మ చేస్తే సత్పురుషులు సంతోషిస్తారు, ఆనందిస్తారు. మనం మంచి పనులు చేయకపోయినా ఇతరులు ఎవరైనా మంచి పనులు చేస్తే మనం సంతోషిస్తే ఆ పుణ్యంలో భగవంతుని మనకు కూడా కొంత ఇస్తారు, కొంత వాతాపడేస్తారు. ఇప్పుడు మన అందరికీ తమోగుణం ఉంది, రజోగుణం ఉంది, కానీ మన అందరం సత్వగుణంలో ఉన్నాం అనుకుంటున్నాం. ఇచ్చేది భోజనాలు అయిపోయినా టీ తాగేసి వచ్చి కూర్చున్నాం, ఫైన్ ఫ్యాన్లు ఉన్నాయి, అంత బాగుంది, కండిషన్లో ఉన్నాం, ఆరోగ్యం బాగుంది, అంత సత్వగుణంలో ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఉన్నది తమగుణంలో ఉన్నాం, ఉన్నది రజోగుణంలో ఉన్నాం, తత్వగుణంలో ఉన్నామని అనుకుంటున్నాం, కానీ ఉన్నది అనుకోవటం ఇది ఉన్నది. ఇది శత్రుగుణ అనే స్లోగా మనం ప్రాక్టీస్ చేస్తుంటే శత్రుగుణం ఉన్నప్పుడు మీ ఫేస్ స్మైలింగ్ ఫేస్గా ఉంటుంది. మీ ముఖాన్ని చూస్తే నాకు జ్ఞానం, ఆ జ్ఞానం తెలుసుకోవాలనే కాంక్ష కలుగు చెప్పక్కర్లేదు నాకు. తమిళ మనిషి గారి ఆత్మవిద్య అత్యంత సులభం, అత్యంత సులభం అని చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది ఏమన్నారు, మీరు తేలిగ్గా పొందారు ఆ వస్తువుని, మీకు కబుర్లు చెప్పడానికి ఏంటంటే మేము చాలా ఖర్చుపడుతున్నాం, ఖర్చుపడిన మేము పొందలేకపోతున్నాం, మీరు ఏదో మీకు తేలిగ్గా వచ్చినది అంచేత మీరు ఎలా చెప్తున్నారు, మేము కష్టపడుతున్నాం, మీకు కష్టం లేకుండా వచ్చేసింది అన్నారు. ఏదైతే మీరు కష్టం కష్టం అని అనుకుంటున్నారో ఆ కష్టాలు నేను ఇవరకు జన్మల్లో పడి వస్తుంది కదా అన్నారు. ఇప్పుడు కూడా నేను పైనుంచి కిందకు వచ్చానని చెప్పలేదాను, ఎవల్యూషన్లో వచ్చినట్టే చెప్పారు, కానీ పైనుంచి నేను కిందకు వచ్చేసాను ఎప్పుడు అటువంటి చెప్పలేదు. ఎవరైనా నువ్వు దేవుడు అంతర్వాడు అవతార పురుషుడు అంటే నేను దేవుడు అయితే నువ్వు నీకేం కలిసి వస్తుంది, నువ్వు బాగుపడే విధానం చూసుకో. దేవుడు ఎక్కడున్నాడు ఇది ప్రశ్న. నీకు నేననే తలంపు ఉంది, ఆ నేననే తలంపు నీకు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. ఆ నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు. ఆ నేననే తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో, ఎక్కడైతే ఎరైజ్ అవుతుందో, అక్కడే చైతన్యం ఉంది, అక్కడే నిజం ఉంది, అక్కడే నీ కంట్రోలర్ ఉన్నాడు, అక్కడే పరమాత్మ ఉంది, అక్కడే భగవంతుడు ఉన్నాడు. ఈ సృష్టిని అంతా ఎవడైతే నడుపుతున్నాడో, ఎవడు ఆజ్ఞలో నడుస్తుందో, పంచభూతాలు ఎవరు కంట్రోల్లో అయితే ఉన్నాయి, సృష్టి అంటే పంచభూతాలే కదా, ఇవన్నీ ఎవరు కంట్రోల్లో ఉన్నాయో వాడు ఈ నేననే తలంపు ఎక్కడైతే పుడుతుందో, ఎక్కడ ఉదయిస్తుందో, ఎక్కడ ఎరైజ్ అవుతుందో, ఈ నేననే తలంపు ఇది ఎరైజ్, ఇది పుట్టిన చోటే ఆ వస్తువు కూడా ఉంది. అయితే దీని సోర్స్ కనుక నీకు తెలిస్తే దేవుడు కూడా నీకు తెలుస్తాడు. ఈ నేననే తలంపు యొక్క సోర్స్ దాని మూలం కనుక నీకు తెలిస్తే దేవుడు కూడా నీకు తెలుస్తాడు. మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటాం. ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాం? ఈశ్వరులో సుఖం ఉంది, ఈశ్వరులో శాంతి ఉంది, ఈశ్వరులో ఆనందం ఉంది, ఈశ్వరులో ఉండటం ఉంది. రమణ మహర్షి గారికి శరీరం పోయేటప్పుడు ఏమీ అనిపించలేదు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అంటే జ్ఞానికి శరీరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, శరీరం లేనప్పుడు కూడా ఒకలాగా ఉంటాడు. ఎందుకంటే తనకి శరీరం ఉన్నా లేకపోయినా, లోకం కనిపిస్తున్నా కనిపించకపోయినా తన ఎగ్జిస్టెన్స్కి భంగం ఉండదు. మీ శరీరం పోతే మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు అని అడిగారు భగవాన్. అంటే ఆయన ఏమన్నాడంటే శరీరం ఉండగా కూడా మిమ్మల్ని శరీరం ప్రేమించడం లేదు, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావలేదు. దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. హృదయం అంటే ఫిజికల్ హార్ట్ కాదు, బ్లడ్ని పంప్ చేసే హార్ట్ కాదు, స్పిరిచువల్ హార్ట్. అక్కడే నీ కంట్రోలర్ ఉన్నాడు. అయితే విచారణ మార్గంలో కానీ, భక్తి మార్గంలో కానీ, యోగ మార్గంలో కానీ నీకు ఏ మార్గం అయితే ఇష్టమో ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసి ఈ నేననే మొదట తలంపుని దాన్ని ఉపసంహరించి ఉపసంహరించి విత్డ్రా చేసి అది విజృంభించకుండా నీ మాట ద్వారా కానీ, నీ చేత ద్వారా కానీ, నీ డే టు డే లైఫ్లో కానీ ఆ నేననే తలంపు విజృంభించకుండా దాన్ని ఉపసంహరించి అది ఎక్కడైతే ఉదయిస్తుందో ఉదయించిన చోట తీసుకెళ్ళి అక్కడ నువ్వు లయం చేయగలిగితే అప్పుడు ఆనందం, అప్పుడు శాంతి, నీకు సుఖము, నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. సుఖం కోసం శాంతి కోసం అప్పుడు బజార్లో తిరగక్కర్లేదు. ధనం సంపాదించుకోవాలి అలా అనుకుంటున్నా కదా, గౌరవం సంపాదించుకోవాలి, అధికారం సంపాదించుకోవాలి, మరి శ్వాసలో స్టేటస్ పెంచుకోవాలి ఇలా అనుకుంటున్నాం కదండి, ఇలా అనుకుంటున్నాం మనం. కానీ ఆనందం సంపాదించుకోవాలని ఎవరైనా అనుకుంటున్నారా చెప్పండి? దేవుడి అంటే ఆనందం, దేవుడి అంటే శాంతి, దేవుడి అంటే సుఖం, ఇది మనం సంపాదించాలని అనుకుంటున్నాం? ఎవరైనా అనుకుంటున్నా సార్ మాట వరుసగా ఇప్పుడే మనం ఆనందాన్ని సంపాదించుకోవాలి, వాళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నాం మన ఆనందం కోసం. కానీ ఆనందాన్ని మనం సంపాదించుకోవాలి, మనం స్వతంత్రంగా సంపాదించుకోవాలి. ఏకమక్షరం మృది నిరంతరం భాసతే స్వయం లెక్కితే కథం భగవాన్ చెప్తారు. ఆ లోపల ఉన్న ఆనందం, ఆ స్థితి గురించి, ఆ బ్రహ్మము గురించి, లోపల ఉన్న సద్వస్తువు గురించి, ఆ ఎటర్నిటీ గురించి, ఆ ట్రూత్ గురించి ఏదైనా ఒక మాట చెప్పండి అని భగవాన్ ఒకరు అడిగితే, ఏకమక్షరం, అక్షరం అంటే నాశనం లేనిది, ఏకమక్షరం మృది నిరంతరం, ఏదైతే నువ్వు వెతుకుతున్నావో, దేనికోసం అయితే అన్వేషిస్తున్నావో, నీ హృదయంలో అది ప్రకాశిస్తూనే ఉంది. ఎలా ప్రకాశిస్తుంది? సూర్యుడు యొక్క వెలుతురు కానీ, పవర్ కరెంటు యొక్క వెలుతురు కానీ దాంతో ఏమి సంబంధం లేదు, అది ఉంది, అది ఉండటం వల్ల నీకు తెలియబడుతూ ఉంటుంది.
అది నీ మాటలకు అందకపోయినా, నీ మనస్సుకు అందకపోయినా అది అనుభవేక వేద్యం. డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నవాడే జ్ఞాని పని చేస్తున్నట్టు ఇతరులకు అనిపిస్తుంది, కానీ నేను చేస్తున్నాను అనుకోడు. అంటే నేను అక్కడ లేడు కాబట్టి. రమణ మహర్షి గారు ఎవరో చిన్న వాక్యంలో దొరికిపోతాడే. ఇంకా మీరు అన్నీ మర్చిపోండి, ఇంతవరకు నేను చెప్పిన అవసరం అయితే అన్ని మర్చి ఒక్క పక్షం కూర్చొని ఆయన ఎవడో మనకు ఇక్కడ అర్థం అవుతుంది. అంటే జ్ఞాని యొక్క అంతస్తు ఎలా ఉంటుందో మనకు, ఆ జ్ఞాని యొక్క వైభవం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఆయనకి ఒక చేతికి క్యాన్సర్ వచ్చింది. చేతికి క్యాన్సర్ వస్తే ఇద్దరు మెడ్రాస్ నుంచి వెళ్ళి ఇద్దరు వైద్యులు, వైద్యనారాయణుడు, ఇద్దరు వైద్యులు వెళ్ళి ఆయనకు వైద్యం చేసేవారు మద్రాస్ నుంచి. అందులో ఒక అతని పేరు విష్ణువు, ఒక అతని పేరు శివుడు. భగవాన్ హనుమరకు ఇద్దరు కలిశారు నన్ను తీసుకుపోవటానిక. శివుడు విష్ణువు ఇద్దరు కూడా కలిశారండి. వాళ్ళిద్దరు వైద్యం చేసేవారు. చివరికి వాళ్ళు చెప్తారు, మాచారు ఇంకా మా చేతిలో ఏం లేదు, మేము వాడవలసిన మందులన్నీ వాడేసాం, మా చేతిలో ఏం లేదు, మీరు అనుకోండి. ఏమని అనుకోండి, ఈ రోగం తగ్గిపోవాలని మీరు అనుకోండి, ఇంకా మేము చేసేది ఏమి లేదని వైద్యులు చెప్పారు. ఈ ఒక్క వాక్యం మీరు వినండి, జ్ఞాని స్థితి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఒక్క వాక్యం చాలు మన జీవితంలో టర్నింగ్ పాయింట్ రావడానికి. ఒక మాట చాలు, ఒక వాక్యం చాలు, సెంటెన్స్ చాలు, ఏ లిటిల్ వర్డ్, ఏ స్మాల్ వర్డ్, ఓ చిన్న మాట చాలు. డాక్టర్స్ అడిగారు, మీరు అనుకోండి రోగం తగ్గిపోవాలని మీరు అనుకోండి. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు దేహం ఉందని, ఆ దేహానికి రెండు చేతులు ఉన్నాయని, అందులో చేతి మీద పుడుతుందని మీరు చెబుతుంటే నాకు తెలుస్తుంది. ఈ దేహానికి రోగం వచ్చింది, ఇది తగ్గిపోవాలి అనుకునేవాడు కనుక లోపల అక్కడ ఉంటే మీరు చెప్పకపోయినా అనుకుంటాడు, ఇది తగ్గిపోవాలి, ఇది తగ్గిపోవాలి. అలా అనుకునేవాడు ఎవడో లేడు, వాడు ఏనాడు చనిపోయాడు. అలా అనుకునేవాడు ఎవడో ఇక్కడ లేడు, వాడు ఏనాడు చనిపోయాడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు, నేను చెప్పినా మీకు అర్థం కాదు. అది అనుభవించాం, ఇట్ ఇస్ టు బి రియలైజ్డ్. మరి ఏ పని మనల్ని బంధించు, ఈ పని నేను చేస్తున్నాను నా వల్ల అవుతుందనే తలంపు మనకి బంధిస్తుంది, దానివల్ల నువ్వు టైర్ అవుతావు. జ్ఞాని పని చేస్తున్నట్టు ఇతరులకే అనిపిస్తుంది, ఇతరులకే అనిపిస్తుంది. అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు. జ్ఞాని ఇతరుల చేత నేను గౌరవం పెడాలని అనుకోడు, ఏం చెప్పండి. అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానికి ఇతరులు లేనే లేరు. నేనే కనుక జ్ఞానినైతే బోధించడం నాకు ఇతరులు లేరు. ఏమి సుప్రీం ఆ స్టేట్మెంట్, ఆ వైభవం చూడండి, జ్ఞాని యొక్క వైభవం. అందుకే కృష్ణుడు చెప్తాడు గీతలో, ది సేజ్ ఇస్ మై సెల్ఫ్. జ్ఞాని నేను, ది సేజ్ ఇస్ మై సెల్ఫ్. భక్తుడంటే నాకు ఇష్టం, యోగంటే ఇష్టం, అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం అని చెప్పుకొస్తూ, కానీ జ్ఞాని దగ్గరికి వచ్చేప్పటికి ఇష్టాలు కూడా వదిలేశాడు. నేనే జ్ఞానికి మీరు పెట్టే నమస్కారం కూడా నాకు అందుతుంది, ది సేజ్ ఇస్ మై సెల్ఫ్. జ్ఞానికి నాకు ఏమి తేడా లేదు, ఏమి నాకు భేదం లేదు, ది సేజ్ ఇస్ మై సెల్ఫ్. మనం భగవంతుడికి ఏం చేయగలమండి, ఒక నమస్కారం పెట్టగలం, అంతకంటే ఏం చేయగలం, మన వల్ల ఏమవుతుంది. మనం ఏదో భగవంతుని ఉద్ధరించేయాలనుకుంటున్నాం, మనం ఆయనకి ఏదో పాఠాలు చెబుదాం అనుకుంటున్నాం, మనం ఆయనకు నమస్కారం పెట్టడానికి సరిపోతాం, ఏదో పూజ చేయడానికి సరిపోతాం, కానీ అంతకంటే మన వల్ల ఒకవేళ మనకి ఏదైనా పని అనేది భగవంతుడి సంకల్పం ప్రకారం జరిగింది అనుకోవాలి, నిజం కూడా అంతే. మనం అనుకున్నవి మేము ఈ మధ్యన మేము అనుకున్నవి అవ్వటం లేదని అంటారు కదా, నీవు అనుకున్నవి అన్నీ అయిపోతుంది దేవుడు ఎందుకు, నువ్వు అనుకున్నవి అన్నీ అయిపోతున్నాయి అనుకుంటే దేవుడు ఎందుకు, ఈశ్వరుడు ఎందుకు. భగవాన్ చెప్పారు, పని అయితే ఒక తంటాట, అవ్వబోతే ఒక తంటాట. పని అయిపోయిందనుకుని గర్వం వచ్చేస్తున్నాయి మనకి, అవ్వలేదనుకుని తుంగిపోతాం. ఈ అప్సూ డబుల్స్ ఎలా వచ్చేస్తున్నాయి మనకి, కారుకి ఎవరైనా అడ్డొస్తుంటే ఎలా బ్రేక్లు వేస్తుంటే కారు వేగం ఎలా తగ్గిపోతూ ఉంటుందో, అలాగే మనం సాధనలో అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా ఆ ఇతరులు మనల్ని చేసే పొగడతలు లేకపోతే ఇతరులు చేసే విమర్శల వల్ల దానితో మనం సాధారణ చెందటం వల్ల మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆగిపోతాం. అంటే ప్రయాణం యొక్క వేగం తగ్గిపోతాం. ఇక్కడ రమణ మహర్షి గారి వైపు ఇక్కడ వాక్యం చూడండి, నేనే కనుక జ్ఞానమైతే ఇతరులకు బోధించడం నాకు ఎవరు లేరు, ఇతరులు లేరు. నాకు జ్ఞానం లేకపోతే ఇతరులకు బోధించడం నా దగ్గర ఏమీ లేదు. నాకే కనుక జ్ఞానం లేకపోతే ఇతరులకు బోధించడం నా దగ్గర ఏమి లేదు. నేను జ్ఞానం అయితే నేను బోధించడానికి నాకు ఇతరులు లేరు. ఇక్కడ జ్ఞానం యొక్క వైభవం తెలుస్తుంది. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తేశాడండి, అదిరిగారు పెద్ద కొండను ఎత్తేశాడు. కృష్ణుడు ఏంత గొప్ప పని చేశాడు అని మనం అనుకుంటున్నాం, కానీ కృష్ణుడు అనుకోడు నేను గొప్ప పని చేశాడని. నీ ముఖం ఎలా కడుక్కుంటున్నావో, స్నానం ఎలా చేస్తున్నావో, అన్నం ఎలా తింటున్నావో, అంత నార్మల్గా ఆ గోర్ధని గిన్నె ఇచ్చేసాడు. చాలా కష్టపడిపోయాను, చాలా గొప్ప పని చేశాను, నా దేవుడు అనుకోవడమయ్యా అలా అనుకోడు. నువ్వు మామూలుగా రోజువారీ చేసి పనులు ఎలా చేస్తున్నావో గోవర్ధన పర్వతాన్ని కూడా కృష్ణుడు ఎలాగ ఎత్తాడు అది నువ్వు అనుకుంటున్నావు. ఆయన చాలా గొప్ప పని చేసేయడం ఆయన ఎప్పుడు అనుకోలేదు, అనుకోవటం గట్ల ఎవరు అనుకుంటే వాడు దేవుడు కాదు. అనుకుంటాం, అనుకుని తంటాలు తెచ్చుకుంటాం. మనం ఏదైతే అవునో దాంతో మనకు తాదాత్మ్యం లేదు, ఏదైతే కాదో దాంతో తాదాత్మ్యం పొందుతున్నాం. మన పునర్జన్మకు అది ఒకటే కారణం. అంటే ఏమి బాహ్యమైన ప్రక్రియలు ఏమీ కూడా జ్ఞానం యొక్క శాంతిని భంగపరచు. భగవాన్ చెప్తూ ఉంటాడు, దిస్ ఈజ్ బాడీలెస్, మైండ్లెస్ అండ్ వర్డ్లెస్. దేవుడు నూటికి నూరు పాళ్ళు సత్యం, నూటికి నూరు పాళ్ళు సత్యం. దేవుడు నిజమే, నేను నిజమే, నా కళ్ళకు కనిపిస్తున్న ఈ లోకము నిజమే. ఇన్ని నిజాలు ఉంటాయి, నిజం ఒకటే, నిజం ఒకటిగా ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇన్ని దేవుడు నిజమే, నేను నిజమే, లోకం కూడా నిజమే. ఇన్ని అనుకోవటం నీకు ఏమనిపిస్తుందంటే దేవుడికి వన్ థర్డ్ ఇంపార్టెన్స్, వన్ థర్డ్ ట్రూత్లో మూడు మొత్తం చేసి ఆ మూడు వంతేస్తున్నాడు దేవుడు. జ్ఞాపకాలే నేను మన శాంతిని అంటే జ్ఞానికి కూడా గుర్తిస్తాడు. అరుణ లక్ష్మి శాంతి అని ఇలా గుర్తిస్తాడు. జ్ఞాని అంటే ధనసు అనుకోకుండా మీరు, జ్ఞాని గుర్తిస్తాడు ఇలా. జ్ఞాని మనస్సు ఏమిటి? పగటి చంద్రుడు, అంటే పగల కూడా చంద్రుడు ఉంటాడు, దాని ప్రభావం ఏమి ఉండదు. అంటే జ్ఞాని ఇలా గుర్తిస్తాడు, కానీ దాని మీద ఆ ప్రభావం జ్ఞాని మీద ఏమి ఉండదు. అయ్యా మీరు హాల్లో కూర్చుని ఎవరినైనా విమర్శిస్తున్నారనుకోండి, భగవాన్ ద్వారా ఎవరినో విమర్శించే బదులు నన్ను విమర్శించండి. వాళ్ళకి మనస్సును వాళ్ళు బాధపడతారు, మీరు నన్ను విమర్శించిన నేను బాధపడినాం. ఏం చేయాలంటే బాధపడే మనస్సు ఇక్కడ లేదు కాబట్టి, మీరు అన్న మాటలు దాచుకోవడానికి ఇక్కడ ఏం లేదు కాబట్టి విమర్శించిన పర్లేదు. ఈ దేహగతమే నేను ఎంత నిజము, నీ సాగు ఎంత నిజము, నీ పుట్టుకు అంత నిజము, నీ సోషల్ స్టేటస్ ఎంత నిజము, నీ ఎకనమిక్ స్టేటస్ ఎంత నిజము, నీ పవర్ ఎంత నిజం. అంతేకాని అని స్వప్న మాత్రం. ఎన్ని ఏంటి? స్వప్న మాత్రం. మనకు స్వప్నం ఎప్పుడు వస్తుంది? నిద్రలో వస్తుంది, అంతే కదా. ఈ పుట్టుక సాగు అనేది మన అజ్ఞానం నిద్రలో ఇలా జరిగి వెళ్ళిపోతున్నాం. రామకృష్ణ పరమహంస గారు ఏంటి, గురువుల కోసం మీరు ఎక్కడో బతకక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్న పని మనిషే మీ గురువు అన్నాడు ఆయన. మీ ఇంట్లో పని మనిషి ఉంటుంది, ఆ పని మనిషే మీ గురువు. గురువుల కోసం ఎక్కడికో మీరు దూరం తిరగక్కర్లేదు, మీ పైసలు వెచ్చరించక్కర్లేదు, మీ ఇంట్లో పనిచేసే పని, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి మీ గురువు. ఏం చేస్తండి ఆ పని మనిషి? ఉదయం మొదలు సాయంత్రం దాకా కష్టపడుతున్నట్టు మీకు దుఃఖం వస్తే, ఆవిడకి దుఃఖం వస్తున్నట్టు మీకు సంతోషం వస్తే, ఆవిడకి సంతోషం వస్తుంది మీ పిల్లల్ని ఎత్తుకు తిప్పుకున్నట్టు, నారాయణబాబు 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 అంటున్నట్టండి. మా చిట్టివాడు మా చిట్టివాడు మా చిట్టివాడు అంటున్నారు. మా లక్ష్మి మా లక్ష్మి మా లక్ష్మి అంటా ఉంటున్నారు. ఏంటి ఇవన్నీ కూడా? కానీ తన ఉదయాంతరాడలో తెలుసు, ఈ ఇల్లు కానీ ఈ ఆస్తి కానీ, ఈ ఇల్లు కానీ ఈ ఆస్తి కానీ, ఈ ఇంట్లో ఉన్న మనుషులు కానీ నా వాళ్ళు కాదని సంగతి తెలుసు. కానీ తన సొంత వాళ్ళు అనేది పని చేస్తుంది, తన ఉదయాంతరాడలో తెలుసు వీళ్ళందరూ నా వాళ్ళు కాదని. నువ్వు అలా జీవించు, నీ పని మనిషే నీ గురువు అన్నాడు రామకృష్ణ. అలాగే భగవాన్ ఏమన్నారంటే, రైల్వే స్టేషన్ మాస్టర్ వారి జీవించు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఒక రోజు కలెక్షన్ ఎక్కువ వచ్చేస్తుంది, అది తీసుకెళ్లి బ్యాంకులో పడేస్తాడు. ఒకసారి తక్కువ వస్తుంది కలెక్షన్, అది తీసుకెళ్లి బ్యాంకులో పడేస్తాడు. రైల్వే చట్టాల్లో పడిపోతున్నాడు, ఆ బ్యాంకులో పడేస్తాడు. ఎక్కువ వచ్చిన రోజున తన సంతోషం కాదు, కలెక్షన్ ఎక్కువ రోజు ఏమీ సంతోషం ఉండదు. కలెక్షన్ తక్కువ వచ్చిన రోజుని ఏమీ దుఃఖం ఉండదు. ఏం చేద్దంటే, ఆ డబ్బు గవర్నమెంట్ది నాది కాదు అనే సంగతి ఆ స్టేషన్ మాస్టర్కి తెలుసు. అలాగే నీ ఇంట్లో ఉన్న మనుషులు నీ వాళ్ళు కాదు, దేవుడు వాళ్ళు అయ్యా. దేవుడు వాళ్ళు కానీ పని చెయ్యి, నీ వాళ్ళు అనుకోకు. నీ వాళ్ళు అనుకుంటే నీకు దుఃఖం వస్తుంది, దేవుడే మనకి వీళ్ళు కేటాయించారనే దేవుడు పని అనుకునే చెయ్యపు నువ్వు బంగారు. ఇప్పుడు ఇంతకీ మన ఇద్దరు గురువులు ఎవరో మనకు ఇప్పుడు అర్థమైంది. మన ఇంట్లో పది మనిషి మనకు గురువు, రైల్వే స్టేషన్ మాస్టర్ మనకు గురువు. అలాగే నువ్వు ఇంట్లో ఉండు, నీకు జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది. నీ పని నేను బంధించదు. మనం ఏదో అక్కడ కాలువ తగ్గించాము, ఇక్కడ ముందు తగ్గించామని దానివల్ల పుణ్యం రావచ్చు. అది కాదు, పుణ్యం అనిపిస్తే పోతే మన పవిత్రం అవ్వాలి. దేవుడు స్మరించడం ఎందుకంటే ఆయన ఎంత పరమ పవిత్రుడు, అంత పవిత్రం అవ్వటానికే నామాన్ని మనం స్మరించడం. రూప బుద్ధి నామబుద్ధి ఈ రెండు వల్ల నీకు ఈగో సెన్స్ పెరుగుతుంది. జ్ఞానం ఎలా వస్తుందని చెప్పారంటే, నువ్వు కళ్ళు మూసుకుని కూర్చోవటం నీకు జ్ఞానం వచ్చేది. జ్ఞానం ఎలా వస్తుందంటే, ఈ దేహాభిమానానికి ఫుడ్ సప్లై అవుతాను, ఈ దేహబుద్ధికి ఫుడ్ సప్లై అవుతాను. దాని ఖర్చే నీకు ఇప్పుడే ఇక్కడే జ్ఞానం ఏర్పరిస్తాను. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. దేహం ఉండగా ఎవరికైతే దేహాభిమానం నశించిందో, దేహభావన నశించిందో, వాడికి బ్రాహ్మణ స్థితి కలుగుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు జీవుల్ని వారు ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నారు. జరగవలసింది జరిగే తీరును, జరుగు రానిది ఎవరెంత ప్రయత్నం చేసినా జరుగునే జరగదు, ఇది నిశ్చయం. ఈ వాక్యం అయితే నోటితోడు చెబుతున్నాం. ఈ వాక్యానికి సంబంధించిన అనుభవం లేదు మనకి. ఈ వాక్యానికి సంబంధించిన అనుభవం మనకు వస్తే వెంటనే దుఃఖం నాశిస్తుంది. మోక్షం గురించి ఎంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ డిఫినేషన్, ఎంత ఉపనిషత్తులు కూడా మీకు వెళ్తాం కనపడదు. గాఢ నిద్రలో నువ్వు సుఖంగా ఉన్నావు, కానీ నీకు సుఖంగా ఉన్నట్టు నీకు తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాము ఆ సంగతి మనకు తెలుస్తుంది, కానీ సుఖంగా లేము, శాంతి కాదు. గాఢ నిద్రలో సుఖం ఉంది, ఎరుకు లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుకు ఉంది, సుఖం లేదు. ఆ గాఢ నిద్రలో ఉన్న సుఖము ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక సైమల్టేనియస్గా ఒకేసారి కనుక నాకు అనుభవంలోకి వస్తే అదే మోక్షం, అదే శాంతి, అదే నిర్వాణం, అదే స్వర్గరాజ్యం. మనం చెప్పినట్టు కనుక మనస్సు ఏంటంటే మనం బాగుపడతాం, అది చెప్పినట్టు మనం ఏంటంటే పడైపోతాం. నువ్వు చెయ్యి ఇలా ఉందనుకోండి, ఇది కదలు పెట్టి కదలని కదలకుండా ఉంది కదా, అలా మనస్సును కూడా నువ్వు కదలు పెట్టి కదలకుండా అలా ఉండాలి. ఆ స్థితి మనం తీసుకురావాలి, అప్పుడు ఇది మనకు సహకరిస్తుంది. నువ్వు చెప్తావు, నువ్వు గుర్తింపుడు పడుతుంటే నీ దేహబుద్ధి అహం బుద్ధి పెరిగిపోతాను, అంటే అహం వృత్తి పెరిగిపోతాను. మనిషి ఏ వృత్తిలో ఇబ్బంది లేదు, అహం వృత్తిలో ఉండకూడదు. ఇప్పుడు నువ్వు గుర్తింపుడు పడతావు అనుకో, ఉదాహరణకి నీకు రజోగుణం ఎక్కువ ఉండదు. రజోగుణం ఉన్నవాడు మనస్సు ఎప్పుడు బాహ్యంగా విజృంభిస్తూ ఉంటుంది, అంటే లోకం వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే సత్వగుణం ఉన్నవాడు లోకానికి దూరంగా ఉంటాడు, దేవుడికి దగ్గరగా ఉంటాడు. రజోగుణం ఉన్నవాడు దేవుడికి దూరంగా ఉంటాడు, లోకానికి దగ్గరగా ఉంటాడు. మనం ఏదిగా ఉన్నామో దాన్ని తెలుసుకుంటే శాంతిగా ఉంటాం. భగవాన్ చెప్పే అందరం చూడండి, నువ్వు ఏది కాదో దానితో తాదాత్యం పొందటాలు నీకు అశాంతి. నువ్వు ఏదిగా ఉన్నావో దానితో నువ్వు తాదాత్యం పొందటాలు నీకు శాంతి కలుగుతుంది, సుఖం తెలుస్తుంది. నిజమైన భర్త ఎక్కడున్నాడు? హృదయంలోనే ఉన్నాడు. బయట ఉన్న భర్తలు ఉండేందుకు బొమ్మలాడు, మాయ భర్తలు. అంచేత నీకు లోపల శాంతి కుదిరితే, ఎంతో కొంత నీకు జ్ఞానం ఉంటే, అప్పుడు నీ ఉపాధి ద్వారా జరిగే పనులు చల్లగా ఉంటాయి. ఇతరులకు నువ్వు ఇచ్చేది అది మళ్ళీ నీకు తిరిగి వస్తున్నాను సంగతి నీకు తెలిస్తే ఇతరులకు ఇవ్వకుండా నువ్వు ఎలా ఉండగలవు అని భగవాన్ చెప్పారు. ఇతరులకు నువ్వు ఇచ్చేదంతా తిరిగి నీకే వచ్చేస్తున్నాను సంగతి నీకు అవగాహన వస్తే, నీ అండర్స్టాండింగ్ కంటే ఇతరులకు ఇవ్వకుండా నువ్వు ఎలా ఉండగలవు? ఏమంటే ఇతరులకి అజ్ఞానం ఎలా పోగొట్టాలని, వీడి అజ్ఞానం మాట వదిలేసి ఇతరులకు అజ్ఞానం ఎలా పోగొట్టాలని అడుగుతున్నాడు ఎవడో ఇక్కడ. ఇతరులకి అజ్ఞానం ఎలా పోగొట్టాలంటే భగవాన్ ఏమంటున్నారంటే, ముందు నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవయ్యా, ముందు నీ అజ్ఞానాన్ని పోగొట్టుకో. ఇతరుల అజ్ఞానం మాట నీకెంతకు ముందు నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టుకో. ఆయన సురేంద్రనాథ్ బెనర్జీ అని ఆయన ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు, ఆయన మంచి రైటరు, స్పీకరు, ఆరేటరు అన్నీ ఉన్నాయి. కానీ అది ఒకే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. కలకత్తా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నాడు, అంటే ఫ్రీడమ్ ఫైటర్ ఆయన బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ మాట్లాడుతుంటే, ఎవరో ఉంటాడు చెందరవాడు, వాడు ఒక చెప్పు విసిరాడు ఆయన మీద, చెప్పు విసిరాడు ఎవడో ఆయనకు, ఆయన వచ్చి ఆయనకు తగిలింది చెప్పు. ఆయనకి ఎప్పుడో వెంటనే ఆయన అంతకుముందు 30 ఇయర్స్ పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు ఆయన. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ లోపలని ఈగో ఆయనకు హర్ట్ అయింది. ఆయన వెంటనే ఏమన్నాడంటే, నేను ఈ దేశానికి 30 సంవత్సరం నుంచి సేవ చేస్తున్నాను, ఈ భారతీయ మాకు ఈ షూ చెప్పు నాకు బహుమతిగా ఇచ్చారని 2 ఇయర్స్ వచ్చినాయంట. అది విడిచిపెట్టారంటున్నారు భగవాన్. అంటే ఏంటి, తనకి తన 30 సంవత్సరాలు చేస్తున్న సేవ ఒక్కసారి గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి వీళ్ళు ఏంటి మనకు జోడించారు, మనకి జోడించారంటే ఇదే మనకి ఇవ్వాల్సిన రిమార్క్ అన్నాడు. అంటే అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియకుండా నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ప్రజల దగ్గర నుంచి, అది నేను బంధిస్తుంది. అది బంధి అంటే ఆ కర్తృత్వం నేను బంధిస్తుంది. దుఃఖకారం ఇప్పుడు ఎక్కడ ఉంది? 30 సంవత్సరాలు సేవ చేస్తున్న మాట నిజమే, ఐసీఎస్ చదివిన మాట నిజమే, ప్రజల పట్ల సౌలభ్యమైన మాట నిజమే, అని సేవ చేస్తున్న మాట నిజమే. ఆయన నిజమే, బాహ్యంగా అంతా బాగానే కనిపిస్తాను, కానీ లోపల దుఃఖకారణం ఉంది. ఏంటి, నేను చేస్తున్న తలంపు ఉంది, ఆ నేను చేస్తున్న తలంపుకు గాయం తగిలింది, గాయం తగిలినప్పుడు దుఃఖం వచ్చింది. ఇది మీరు అర్థం చేసుకో, వాణ్ణి తీసేవయ్యా అన్నారు భగవాన్. ఇక్కడ నువ్వు సేవ చేసి వాణ్ణి పుణ్య చేసుకోవడం కాదు, ఆయన తీసేస్తాడు, బయటికి తీసాడు, రిమూవ్ చేశాడు. ఆ దుఃఖ కారణాన్ని నువ్వు తీయవు అనుకో, ఎన్ని జన్మలు ఎత్తున్నా కారణాన్ని వెంటాడుతూ ఇది ఇక్కడ గ్రహించడం. దుఃఖ కారణం ఎక్కడ ఉంది? లోపల ఉంది. దుఃఖ కారణం బయటలే. ఆ దుఃఖ కారణం నశించే వరకు నేను దుఃఖం వెంటాడుతున్నాను. సురేంద్రనాథ్ బెనర్జీ విషయం చెప్పాను వస్తే అతను స్టేజ్ మీద 2 ఇయర్స్ వచ్చేసాడు. ఇదే భారతీయులు నాకు ఇచ్చే బహుమత, స్టేజ్ మీద 2 ఇయర్స్ వచ్చేసిన ఆపుకోలేక ఫరెస్ట్ అయిపోయారు. ఇదే నాకు భారతీయుడు ఇచ్చే టీచర్స్ వచ్చినాయి. అదే రమణ మహర్షి గారు చెప్పారని చెప్తాను నేను. ఆయన గురించి ఎవరో దుర్మార్గుడని అడుగు రాశాడు. అదంతా భగవంతుడు. ఆశ్చర్యం ఏంటంటే మన లైబ్రరీలో దాయిందోయా, మన రమణాశ్రమం లైబ్రరీలో ఈ పుస్తకం జాగ్రత్త పెట్టలేవయా అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు ఏంటంటే మిమ్మల్ని చాలా విరణం రాశారు, మీరు దుర్మార్గుడని రాశారంటే అక్కడ అక్కడ జాగ్రత్త పెట్టమంటారంటే బుక్ అన్నారు. ఆయన ఏమన్నారు చూసండి, రమణ మహర్షి జ్ఞాని, రమణ మహర్షి కుమారస్వామి అవతారము, రమణ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి అవతారము, మరి రమణ మహర్షి చాలా గొప్పవాడు, ఆయన చాలా మంది పుస్తకాలు రాశారు, నేను ఏమన్నా అక్కడ తెలిసేంటి ఇది తెలియకపోవటానికి. నేను ఎవరినో వాళ్ళకి తెలిసేది రమణ మహర్షి చాలా అవతార పురుషుడు, కుమారస్వామి ఇన్కార్నేషన్ రాసిన వాళ్ళకి నేను ఎవరినో వాళ్ళకి తెలిసింది. వాళ్ళ పుస్తకాలు రమణ మహర్షి చాలా గొప్పవాడని రాసిన పుస్తకాలు పక్కనే రమణ మహర్షి దుర్మార్గుడు అని రాసిన పుస్తకం కూడా ఆ పుస్తకం పక్కన ఈ పుస్తకం పెట్టండి, ఆ పుస్తకం చదువుకున్నాడు ఈ పుస్తకం కూడా చదువుకుంటాడు అన్నాడు వాటిని. ఈ జపం ఆర్జీస్ ట్రబుల్ సాల్వ్ థింగ్స్. ఇతరుల అజ్ఞానం గురించి మాట్లాడక నీ అజ్ఞానం ఏదో పోగొట్టుకో. నీ అజ్ఞానం ఏదో నీ అజ్ఞానాన్ని నువ్వు ఎంతవరకు పోగొట్టుకుంటే అంతవరకు ఇతరులు కూడా వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం నీ ద్వారా ప్రేరణ వస్తుంది. ఎంత ఎటువంటి టీచింగ్ చూడండి, నీ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నావు అనుకో, ఎంతో కొంత అజ్ఞానాన్ని నిన్ను చూసినప్పుడు వాళ్ళ అజ్ఞానాన్ని కూడా పోగొట్టుకోవాలని ప్రేరణ హృదయంతరాలి వస్తుంది. మనం అంటాం, మన పెద్దలు అంటా ఉంటారు చూడండి, అంటే వాళ్ళకి తెలియాలి కానీ మనం ఏం చెబుతామని అంటారు కొంచెం. వాళ్ళకి తెయ్యాలి మనం ఏం చెప్తామని రోజు అంటారు చూడండి. అలాగే ఒక జ్ఞానిని చూసినప్పుడు ఆయన ఏం చెప్పట్లేదు, మనకు తోస్తుంది అలా పొందాలి, అంటే మనం పవిత్రం అవ్వాలి, మనం బాగుపడాలి అనేటువంటి బుద్ధి మనకు కలుగుతుంది. అంటే గురువుని ఆరాధించడం వల్ల, ఈశ్వరుని ఆరాధించడం వల్ల, మహాత్ముని దర్శనం చేయటం వల్ల, నిరంతరం ధ్యానించటం వల్ల, స్మరించటం వల్ల, నామం జపించటం వల్ల మనం బాగుపడాలనే బుద్ధి, ఆధ్యాత్మికంగా చైతన్య స్థాయి పెంచుకోవాలనేటువంటి ఆ బుద్ధి మనకి ఇతరులు చెప్పక్కర్లేకుండానే మనకు ఆ బుద్ధి కలుగుతుంది. ఎవడైతే కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నాడో, ఎవడైతే కర్మఫలాన్ని ఆశ్రయించడో వాడు యోగి అవుతాడు, వాడు సన్యాసి అవుతాడు. అంటే నువ్వు కర్మఫలాన్ని ఎప్పుడైతే త్యాగం చేస్తున్నావో, ఈ నేను నీ తలంపు దేహగతమైన నేను, దేహగతమైన నేను రిడ్యూస్ అయిపోవు, అది పాచపడిపోదు. నువ్వు అజ్ఞానం నశింపజేసుకున్నావు అనుకో, ఇతరులకు కూడా నీ ప్రభావం వాళ్ళ మీద పెట్టి ఇతరులకు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, నాలో ప్యూరిటీ ఉందని అందరికి అనుకోండి, నేను మాట్లాడే మాటకి ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. నాలో ప్యూరిటీ లేకపోతే నేను మాట్లాడినా ఆ మాట నీ మీద పనిచేయదు. నాలో యోగ్యత ఉంటే నా మాట యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది, నాలో ప్యూరిటీ ఉంటే నా మాట యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. నాలో యోగ్యత లేనప్పుడు, నాలో అర్హత లేనప్పుడు, నాలో నేను డిజర్వ్ కానప్పుడు, నాకు ప్యూరిటీ లేనప్పుడు నేను మాట్లాడినా మాట యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది రాజకీయ నాయకులు ఈ దేశాన్ని ఉద్ధరించాలని, ఈ దేశాన్ని ఉద్ధరించాలని చెప్తారు వాడు. అవి భగవాన్ ఏమన్నారంటే, నువ్వు నేను ఉద్ధరించుకోలేదు, నేను ఉద్ధరించుకున్నా కూడా దేశం నీకు కనిపిస్తాను, ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించలేదు. మరి మేము చాలా కష్టపడి పని చేస్తున్నాను, దేశం బాగుపెట్టలేదు అంటున్నాడు ఒక నాయకుడు. మా పొరపాటు ఏమీ లేదండి, మేము కష్టపడి పని చేస్తున్నాం కానీ దేశం బాగుపెట్టలేదంటే ఏమన్నారంటే, ఈ పని చేసేవాడు సెల్ఫ్ సెంటర్డ్ అయితే దేశం ఎలా బాగుపడుతున్నాడు. నీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ఏ తలంపు రానివ్వండి, ఈ తలంపు నాకు ఇంటికి వచ్చింది ఎలా వస్తుందని నువ్వు ఆలోచించుకుని చూస్తే ఈ దేహమే కేంద్రం అవుతుంది. అంటే ఏంటి, మన దేహం చుట్టూ మనం తిప్పుతున్నాం. అంటే ఒక రకంగా నువ్వు దీనికి తెలియకుండా నువ్వు దేశ బుద్ధిని పెంచుకుంటున్నావు. ధ్యాన్సి పొద్దునండి విగ్రహాలు కూడా వద్దంటే అంటాండి నాన్నగారు, విగ్రహాలు కూడా వద్దు అంటారు. ఇదే రమణ మహర్షి గారిని ఒకటి ప్రశ్న అడిగారు. ఏమైనా ప్రశ్న అడిగారంటే, ఏమండి ఈ కొండ దేవుడు అంటున్నారంటే, ఈ కొండ దేవుడు అంటున్నారంటే రమణ మహర్షి గారిని అడిగితే, ఈ కొండ దేవుడని ఎందుకు అంటున్నారంటే, ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఈ శవంతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు, ఆ శివుడేమో కొండతో తాదాత్యం పొందుతున్నాడు, ఇదంత నిజమో అదే అంత నిజం, ఇదంత నిజమో అదే అంత నిజమయ్యా, నీకు దేవుడితో తాదాత్యం ఉంది కాబట్టి దేవుడు దానితో తాదాత్యం పొందుతున్నాడు, కానీ నీకు సత్యం కావాలంటే ఇదంత నిజమా అదంత నిజం, దేవుడు ఒక రాతితోటి కానీ ఒక శిరతోటి కానీ దేవుడు తాదాత్యం పొందుతుంది నీకు తప్పు కింద చూస్తుంది, నీ శవంతో నీకు తాదాత్యం పొందుతుంటే నీకు తప్పు కింద చూడటం లేదు, నీ శవంతో ఐడెంటిఫై అవుతున్నావు అది నీకు తప్పు అనిపించడం లేదు, దేవుడు ఒక స్టోన్ తోటి ఐడెంటిఫై అయితే అది తప్పు కింద నీకు చూస్తుంది, నీ తప్పు నీకు తెలుపుతున్నాడు. అయితే ఉన్నదల్లా ఒకటే, అది ఉన్నదేదో ఉన్నట్టుగా మనకి అర్థమయ్యే వరకు, అది వ్యక్తమయ్యే వరకు,
అది మనకు హృదయంలో అనుభవానికి వచ్చే వరకు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, జన్మలు ఉన్నాయని ఇలాగే ఏదో అనుకుంటూ ఉంటాం, ఇలాగేదో అనుకుంటూనే ఉంటాం. మనసు ఉంది కాబట్టి అనుకోకుండా ఉండాలి. అంటే భగవాన్ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే చాలా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రకృతి రీత్యా మనకు వచ్చే కష్టాల కంటే ఈ కుటుంబ సమస్యల వల్ల, ఈ ప్రకృతి సమస్యల వల్ల మనం చేర్చే దుఃఖం కంటే 180 మంది నీ మనస్సు నీకు దుఃఖాన్ని తయారు చేస్తామంటారు. మీ ఇంట్లో వ్యక్తుల నీకు కొంత దుఃఖం రావచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల నీకు కొంత రావచ్చు. ఈ మైండ్ అనేది ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, నీ మైండే నీకు దుఃఖం తీసుకొస్తుంది. ఆ విషయం నీకు గ్రహింపవటం లేదు, నీ మైండే నీకు దుఃఖం తీసుకొస్తానన్న విషయం నీకు గ్రహింపవక ఇతరుల మీద నెప్పేస్తున్నావు. అంటే భగవాన్ మాటలు ఎంత పొండిగ్గా ఉంటాయంటే, ఒక కాస్ట్లీ వస్తువు ఒకటి భగవానికి ఎవరు ప్రజెంట్ చేసే టేబుల్ మీద పెట్టారు, ఎవరు ఏదో చిన్న టేబుల్ కూర్చున్న షాప్ ఎదుర ఎవరో కాస్ట్లీ వస్తువు ఉంటే టేబుల్ మీద పెట్టారు. టేబుల్ పెడితే ఏదో ఒక రోజు ఉంది, రెండు రోజులు ఉంది, టేబుల్ మీద 3 రోజులు ఉంది, 4 రోజులు ఎవరో పట్టిపోయారు. భగవంతుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే వస్తువు కనిపించడం లేదన్నారు. ఆ భగవాన్ అన్నారు పట్టుకెళ్ళినవాడు చాలా మంచివాడు, కనీసం 3 రోజులు మన చూడనిచ్చాడు. అది ఆ ప్రజెంట్ మా వెంటనే పట్టుకుపోతే మనకు ఆ 3 రోజులు చూసి అదృష్టం లేదు కదా. 3 రోజులు మనం ఆ వస్తువుని చూడనిచ్చాక 4వ రోజున పట్టుకెళ్ళాడు రయ్యా, వాడు చాలా మంచివాడు అన్నాడు. ఆశ్రమంలో ఒకడు 400 దొంగతనం చేసి పట్టుకుపోయాడు. ఆ ఆశ్రమం మేనేజర్ వచ్చి అన్నాడు, స్వామి 400 ఆశ్రమంలో డబ్బు పట్టుకున్నాడు. రమణ మహర్షి గారు పూజ రిజన్ శ్వాసలిస్ట్, శ్వాసలిస్ట్ అంటే రమణ మహర్షి గారే శ్వాసలిస్ట్, ఇది లవర్ ఆఫ్ హ్యూమానిటీ, ఇది రిజన్ శ్వాసలిస్ట్. అయితే మీద రోట్లు నోట్లు అక్కర్లేదు అనుకోండి, ఇది రియల్ శ్వాస. ఎందుకు చెప్తున్నానంటే 400 పట్టుకుపోయారు. ఆ మేనేజర్ వచ్చి కంప్లైంట్ చేశాడు ఎవరితోటి, భగవాన్ తోటి. భగవాన్ చేస్తే ఎంతకాలానికి ఇక్కడ పని చేస్తున్నాడని అడిగాడు భగవాన్. ఒక 5 నెలల నుంచి పని చేస్తున్నాడని చెప్తాడు. అంటే మీరు 5 నెలలు అతను జీతం ఇచ్చారని అడిగాడు. జీతం ఇవ్వలేదన్నాడు. ఆయనకి మీరు ఇవ్వలసిన జీతం అంటే తక్కువే పట్టుకున్నాడు, సంతోషించుకున్నాడు. మీరు అతను 5 నెలల దగ్గర పనిచేశాడు, 1 రూపాయి మీరు జీతం ఇవ్వలేదు, అతను పట్టుకెళ్ళి 400, అతనికి ఇవ్వాల్సిన డబ్బు కంటే తప్పు పట్టుకెళ్ళాడు కదా సంతోషించుకున్నాడు. అది నాకు దర్శనార్థం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మోక్షంలోనే ఉన్నాం. ఇప్పుడు మామగారు ఏమంటున్నారంటే మోక్షం కావాలి, మోక్షం కావాలంటున్నారు కదా. మనం ఎక్కడ ఉన్నాం అందరం మోక్షంలోనే ఉన్నాం, కానీ మోక్షంలో ఉన్నామని సంగతి తెలియటం లేదు, గుర్తింపు లేదు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ మోక్షంలోనే ఉన్నాం, కానీ మోక్షంలో ఉన్నామని గుర్తింపు రావటం లేదు, తెలియటం లేదు. కారణం ఏంటి, మనలో ఫారిన్ మ్యాటర్, మన మైండ్లో ఫారిన్ మ్యాటర్ ఉంది. అంతకంటే మోక్షంలో ఉన్నాం, తెలిసినా ఉన్నాం, తెలియకపోయినా ఉన్నాం, కానీ మోక్షంలో ఉన్నాం సంగతి మనకు తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదంటే మనకు ఉన్న దోషాలే కారణం, మనలో మనకున్న అలవాట్లే కారణం. అంటే మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నా, మన హృదయంలో పరమాత్మ ఉన్నా, చైతన్యం మన హృదయంలో ఉన్నా, ఆ చావులేని వస్తువు మన హృదయంలో ఉన్నప్పటికీ అది మనకు అనుభవైక వేద్యం కాకపోవడానికి కారణం మన మనస్సులో ఉన్న దోషాలు, మనకున్న అలవాట్లే కారణం. కానీ వస్తువు లేకపోవటం వల్ల మనకు కనిపించకపోవడం కాదు, మన అలవాట్ల యొక్క వేగం వల్ల, మన మనస్సులో ఉన్న దోషాల యొక్క వేగం వల్ల, మన మనస్సులో ఉన్న బలహీనతల యొక్క వేగం వల్ల హృదయంలోని వస్తువు తెలియటం లేదు. కానీ అది లేకపోవటం వల్ల, అది నిజంగా లేకపోతే విశ్వామిత్రుడికి తెలియదు, వశిష్ఠుడికి తెలియదు, రాముడికి తెలియదు, కృష్ణుడికి తెలియదు. అది ఉంది, అది ఉంది, కానీ మనలో ఏదో ఫారిన్ మ్యాటర్ ఉంటుంది, దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే చాలా ఉన్నది ఉన్నట్టుగా మనకి వ్యక్తం అవుతుంది. మనం ఎక్కడున్నాం, మోక్షంలోనే ఉన్నాం, కానీ ఉన్నామని అది తెలియటం లేదు. ఆ తెలియటానికి సాధన, రాబోయే జన్మల గురించి భగవాన్ ఎప్పుడు అడిగినా వాళ్ళు డిస్కస్ చేశారు. అటువంటి ప్రశ్న అడిగితే ఈ జన్మ ఎంత నిజమో రాబోయే జన్మ కూడా అంతే నిజం, ఈ శరీరం ఎంత నిజమో రాబోయే శరీరం కూడా అంతే నిజం. అది కాదు, అలా మైండ్కి డైవర్షన్ వద్దు. అంటే ఇటువంటి సమస్యల మీద, అప్రధానమైన సమస్యల మీద మీరు కేంద్రీకరించడం కంటే డైరెక్ట్గా ట్రూత్ దొరికెళ్ళడానికి ప్రయాణం చేయండి. మధ్యవర్తులతో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా మీరు పొందవలసినటువంటి వస్తువు దొరికి మీరు వెళ్ళడానికి ప్రయాణం చేయండి. అంటే మనస్సు ఏం చేస్తుందంటే తన మూలాన్ని చూస్తే అది నశిస్తుంది, తన మూలం దగ్గరికి వెళ్ళడానికి అది ఇష్టపడదు. ఎందుకంటే తన మూలం చూసినంటే అది నశిస్తుంది. అంటే ఏదో క్రియేట్ చేస్తుంది, మనస్సు ఏదో విషయాన్ని క్రియేట్ చేస్తుంది, మరి అందులో బంధకి పడుతుంది, మరి దుఃఖాన్ని తెచ్చిపెడతాను. మనస్సు అనేది లేకపోతే గొడవ లేదు. ఒకవేళ మనస్సు ఉందని మీరు అనుకుంటున్నారనుకోండి, మీరు ఏదో ఏకవస్తువుని చింతించండి, చింతించగా నాశిస్తుంది. మీకు ఎవరైనా అపచారం చేశారనుకోండి, వాళ్ళు మమ్మల్ని క్షమించమని అడగకుండా మీరు క్షమించేయని అన్నారు, దానివల్ల మీకు రియలైజేషన్ దగ్గర పడతారు, ప్యూరిఫై అవుతారు. చిల్లర విషయాల్లో మన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాం, అలా ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. ఏదైతే పొందాలని అనుకుంటున్నామో దాన్ని స్మరించు, దాన్ని చిరుచేయి. దాన్ని పొందటానికి నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేతితో చేసే పని సహకరించాలి. మనకి పూర్తి నిలయ చేసే వరకు మనకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ఆ పూర్తికి ప్రత్యేకంగా ఒక పేరు కానీ ఒక రూపం కానీ ఏమీ లేదు. మనం ఏదో కల్పించుకుంటున్నాం అనేక రూపాల ఒక పేరు. ఏదో సపోర్ట్ కోసం మనం కల్పించుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు ద్వారానే మీరు మోక్షం పొందాలి, లేకపోతే వారి ద్వారానే పొందాలి, వీరి ద్వారానే పొందాలి, అలా అనుకోకరా. యేసుక్రీస్తు మరి రాకముందు ఎవరికి మోక్షం రాలేదా? యేసుక్రీస్తు రాకముందు ఎవరో తరించలేదా? అలాగే కృష్ణుడు రాకముందు ఎవరో తరించలేదా? కృష్ణుడు ఈ భూమి మీదకి దేహం ధరించి రాకముందు ఎవరో తరించలేదా? అయితే ఏమి హేతువాదానికి నిలబడం? హేతువాదానికి నిలబడవు. అంచేది మనం ఏం చేయాలంటే మూర్ఖత్వం ఉండకూడదు. రేవుని ఎంతవరకు మనకు సహాయం చేస్తుంది ఎవరైనా తనకి ఆ రేవుని సహకారం తీసుకోవాలి. ఇంకా రేవుని ఇంతకంటే ఎవరికి రాలేదనుకున్నప్పుడు మనం తెలిసిన దాకా మన హేతువాదం ఎంతవరకు మనకు సహకరిస్తుందో అంతవరకు హేతువాదాన్ని పట్టుకోవాలి. ఇంక హేతువాదం ఇంతకంటే దూరం రాలేదనుకున్నప్పుడు మనం పేర్చిన దాకా. అదే భగవాన్ చెప్పారు, మీకు భగవంతుడు దేహాన్ని ఎలా ఇచ్చాడు, ఇంద్రియాన్ని ఎలా ఇచ్చాడు, బుద్ధిని కూడా అలా ఇచ్చాడు. బుద్ధి ఎందుకు ఆలోచించుకోవడానికి? మన వేదిక మీద కూర్చుని మాట్లాడాలంటే మన మనసు ఎప్పుడు ఆడుతుంది అంటున్నారు. మనం ఏమో దాన్ని ఆగమంటున్నాం, అది ఆగమంటాము. రమణ మహర్షి గారు అన్నారు, ఎప్పుడు చూసినా ఆగమన్నా కదలమంటే అది కదలటం లేదట. రమణ మహర్షి మనకేం మన మనసును ఆగు ఆగ అంటున్నాం అండి. అది ఏం చేస్తున్నా ఆగటం లేదు. ఎవరికంటే ధ్యానం చేస్తున్నా జపం చేస్తున్నా అది ఆగటం లేదు, దాని మనసు ఆడటం లేదు. రమణ మహర్షి గారు అన్నట్టుగా నేను ఆయన అన్నారు, నేను ఎప్పుడు చూసినా ఒకలాగే ఉన్నాను, నువ్వు కదురు కదురు అంటే కదలమంటాను. ఆయన మనసు కదలటం లేదు, మన మనసు ఆడటం లేదు. ఏమి ట్రైనింగ్ లేదు. ఇది ట్రైనింగ్ ట్రైనింగ్ వచ్చేస్తున్నాను కదా, నువ్వు ట్రైనింగ్ లేదు, నువ్వు బైబిల్ ట్రైనింగ్ భగవద్గీత ట్రైనింగ్ ట్రైనింగ్ లెవెల్ వచ్చేస్తున్నావు ఇలాగనుకోకండి. నాన్నగారు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను. మీరు మనసులో పెట్టుకోండి, మీ జన్మలో మీరు మర్చిపోయిన రాబోయే బయటలో గుర్తు రావడం మీకు. మనం ఏదైనా ఒక మంచి విషయం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు జ్ఞాపకం వస్తుంది మనకు. మనకి మంచి మనం ఏదైనా మంచి మనకు ఎప్పటికప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది. చేసిన మంచి కూడా మనకు ఎదురవుతా ఉంటుంది. ఎందుకు మామగారికి ఇప్పుడు సమాధానం చేస్తున్నాడు, చీటి రాసిచ్చారు, స్లిప్పు ఉంటే రాసిచ్చారని పాపం మా మనసు ఎప్పుడు ఆడుతాడు. అనేది సమస్యలు ఈ ముక్కులో గారు చూసుకున్నా, ఈ ట్రైనింగ్ కథ గురికెళ్ళా ఏమండి. ఎంతకంటే మనం హయ్యర్ బర్త్లోకి వెళ్ళిపోయినా, హయ్యర్ బర్త్లోకి వెళ్ళిపోయినా బంగారు పిచ్చుకుల్లాగా అయిపోయినా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, స్వర్గలోకంలోకి వెళ్ళినా, మరొక లోకంలోకి వెళ్ళినా, ఏ లోకంలోకి వెళ్ళినా, ఏ జన్మలోకి వెళ్ళినా, మనం ఏ మతంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా మనస్సు అనేది సమస్య లేదు. సోదర మహాశయ గారు ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా సబ్జెక్ట్ మా అమ్మగారు గురించి వస్తాను. మన హృదయంలో ఏదో ఒక నిజం ఉంది, అది దేశంతో కానీ, కాలంతో కానీ, మతంతో కానీ, ఒక ప్రాంతంతో కానీ ఏమీ సంబంధం లేకుండా హృదయంలో ఒక నిజం ఉంది. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజానికి చాగుడు, ఆ నిజానికి చాగుడు. నీ మనస్సు ఆ నిజాన్ని అనుభవించే వరకు, ఆ నిజంలో ఐక్యమయ్యే వరకు, ఆ నిజానికి నీకున్న భేదబుద్ధి తొలిగే వరకు, ఆ నిజాన ట్రూత్ని, హృదయంలో ఉన్న ట్రూత్ని, ఎక్కడో ఉన్న వైకుంఠమైన దేవుని చూడటం, కైలాసమైన దేవుని చూడటం కదా, అప్పుడు కూడా నీ మనసు అనదు. నీ హృదయంలో ఒక నిజం ఉంది, అది నేటెడ్ ట్రూత్, అది అల్టిమేట్ ట్రూత్, అది ఫైనల్ ట్రూత్, ఇట్ ఇస్ ఫైనల్ గాడ్. దానికి చావుడు, దానికి చావు లేదు. దేహం పుట్టడం ఉంది, దేహం ఉన్నప్పుడు ఉంది, దేహం మరణించిన తర్వాత కూడా అది ఉంటుంది. దానికి చావు లేదు, దానికి చావు లేదు. దాన్ని నీ మనసు రియలైజ్ చేసే వరకు, నీ మనసు దానితో ఐడెంటిఫై వరకు, దానితో తాదాత్యం పొందే వరకు, అది వేరు నేను వేరనుకునే ఆ సెపరేట్ సెన్స్ పోయే వరకు, అంటే నీ హృదయంలో ఏదో నీకు తెలియబడే వరకు, నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని యోగాలు చేసినా నీ మనసు చూపిస్తూ ఉంటుంది, నీ మనసు యొక్క చేపలను ఆడదు. మనసు అనగటం లేదు, మనసు నశించటం లేదు. మనం ఏదైనా జపం చేసేటప్పుడు మనసు అనుకుంటుంది, ధ్యానం చేసేటప్పుడు కూడా మనసు అనుకుంటుంది, స్ప్రింగ్ మంచం మీద కూర్చున్నప్పుడు కూడా ఆ మంచం కూడా అనుకుంటుంది. లేచిన వెంటనే మంచం మామూలు పరిస్థితి వచ్చేస్తుంది. అలాగే మనం ధ్యానం చేసేటప్పుడు జపం చేసేటప్పుడు మనస్సు అనుకుంటుంది, ఆ జపం విడిచిపెట్టేసినప్పుడు ధ్యానం విడిచిపెట్టేసినప్పుడు మళ్ళీ మనస్సు విజృంభిస్తుంటుంది. అంటే ఏంటంటే మనస్సు కూడా, మన మనస్సు కూడా పక్షపాతం, పక్షపాతం కాదు పక్షపాతం. అది ఏంటది? దానికి నిజం అంటే బాగా ఇష్టం. మన మనస్సుకి ఎంత ఇష్టం, అది తనకి ఏదైతే ఆధారమో, తన హృదయంలో ఏదైతే నిజమో, ఏ నిజమైతే దీనికి ఆధారంగా ఉందో, ఆ నిజం దగ్గరికి వెళ్ళే వరకు, ఆ నిజంలో ఉండే వరకు, ఆ నిజంలో ఐక్యమయ్యే వరకు అది దానికి చేపలు ఆదరణ ఆగదు. మీరు ఏ దేవుణ్ణి ఆశ్రయించడం, ఏ దేవుణ్ణి మీరు వర్షక్ చేశారు, అంటే మనస్సు ఏ నిజంలో నుంచి అయితే ఉదయించి వస్తాడో, ఆ నిజంలో ఉండే వరకు, ఆ నిజంలో అణిగే వరకు దానికి చేపలు మారదు. అయితే ఈ లోపల మన ప్రాణాయామం వల్ల, పూజ వల్ల, జపం వల్ల, ధ్యానం వల్ల కొంచెం అది స్థిమితం పడుతుంది, అది అణిగినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. అంటే మనస్సు పూర్తిగా అణగాలి, మనస్సు యొక్క చేపల్యం పోవాలంటే, మనస్సు యొక్క వాండరింగ్ మైండ్ పోవాలంటే, వ్యావరింగ్ మైండ్ పోవాలంటే దాని మూలం అది తెలిసి ఉన్నవరకు అది పోవాలి. మీరు ఏ దేవుణ్ణి ఆరాధించారు అంటే మన మూలం ఎక్కడ లేదు, మన లోపలే ఉంది. ఎక్కడ ఉంది? అక్కడికి ఈ మనస్సు వెళ్ళే వరకు దాని యొక్క చేపలు మారదు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు బుద్ధిని డెవలప్ చేసే వరకు మైండ్ యొక్క వాండరింగ్ ఆగి ఆడదు. బుద్ధికి వచ్చాక బుద్ధికి వచ్చా చేరుకున్నాం, మనం తీరానికి చేరుకున్నాం అనుకోవాలి. కానీ పునర్జన్మ కారణం ఒక కారణం మనలో ఉందనుకోండి, మరి ఆ పునర్జన్మలు 100 కారణాన్ని మనం పెంచుకోవచ్చు, కొత్త టెండెన్సీస్ మనకు వచ్చేయచ్చు. మనం తరించాలి, తరించిన తర్వాత తరించామనుకోవాలి. కానీ ఎక్కడ ఇదిపోయి చివరి వరకు జాగ్రత్తగా ఉండవలసింది. అంటే ఒక ఉపనిషత్తులు చెప్తారు, కత్తి అంచి మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంత జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. అంటే నువ్వు 4 గంటలు సాధన చేసి 4 క్షణాలు అజాగ్రత్తగా ఉంటే మాయ వచ్చి నేను కన్నేస్తాను. ఇది బాగా అర్థం చేసుకుని 4 గంటలు మీరు సాధన చేసి 4 గంటలు భగవంతుని స్మరించి 4 క్షణాలు మళ్ళీ మీరు అజాగ్రత్తగా ఉన్నారంటే, ఒక 4 క్షణాలు ప్రమాదంలో పడ్డారంటే మళ్ళీ వచ్చి మీరు మాయ కన్నేస్తాను. రమణ మహర్షి గారిని ఒక ప్రేరణ గారు చాలా చిక్కు ప్రశ్నించారు. అంతా ప్రారంభాన్ని బట్టి నడిచిపోతామని చెబుతున్నారు కదండి, వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్ అని చెబుతున్నారు కదా, ఇంకా మా సాధన చేయాలి. వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్ అని చెప్పేటప్పుడు ఇంకా మా సాధన చేయాలి. కానీ ఒక సాధనలో ఒక ప్రేరణ ఉంది, జరిగే ఏదో జరుగుతూ ఉంటుంది, దానితో మా తాగాత్యం పొందకుండా ఉండవల్లే దానితో అంత సాధన యొక్క ప్రయోజనం. జరిగే ఏదో జరుగుతూ ఉంటుంది, దానితో నువ్వు ఐడెంటిఫై అవ్వకు, దానితో సాధాత్యం పొందకుండా ఉండటం కోసం సాధన. దానితో ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై కావు, నువ్వు కాని దానితో ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫికేషన్ తెగిపోయింది ఐడెంటిఫికేషన్, అప్పుడు నువ్వేం బంధించబడవు. అంటే ఇప్పుడు దేహంతో ఐడెంటిఫై అవుతున్నావు, నా మనసుతో ఐడెంటిఫై అవుతున్నాను, నా ఈగో సెన్స్ తోటి ఐడెంటిఫై అవుతున్నాను, అలా ఈశ్వరుడితో ఐడెంటిఫై అవు. ఈశ్వరుడితో ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యావో, ఈ ద్వారా ఏ పని జరిగినా జరిగేది జరిగిపోతూ ఉంటుంది, జరిగేదో జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల నీకు దుఃఖం రాదు. కొంతమంది ఈ ఆధ్యాత్మిక మార్గం పేరు చెప్పి పని ఎందుకు శ్రద్ధ తగ్గించేసుకుంటున్నారు, నేను చాలా ప్రాంతాల్లో చూస్తున్నాను. పని ఎస్కేప్ అవుతున్నారు, పని బాగా చేస్తుంటే మీరు చేస్తున్న పని కూడా ధ్యానం చేయటం వల్ల ఏ స్థితిని మీరు పొందుతామనుకుంటున్నారు, పని వల్ల కూడా ఆ స్థితిని మీరు పొందొచ్చు. వర్క్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఇస్ మెడిటేషన్ ఇస్ జప. వర్క్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఇస్ మెడిటేషన్ ఇట్ ఇస్ ఆల్సో మెడిటేషన్ విడిదాల్సి చెప్ప, విడిదాల్సి ఇన్స్ట్రక్షన్. 4 తలుపులు వేసేసుకుని ఇంటికాడ కూర్చుని నేను ఎవరితో మాట్లాడాలంటే ఎవరంటే చూడండి, నువ్వు ఎవరితో మాట్లాడేవాడు అయితే బయటకు వచ్చేవాడికి మీరు మాట్లాడేవాడు నేను అయితే ఆకర్షణ కలుగుతూ ఎవరిని చూస్తాను, బయటకు వచ్చేది మీకు ఆకర్షణ కలుగుతాం అనుకోండి. అంటే ఏంటి, మన 10 మంది మధ్యలో ఉండాలి, మీరు వికారం లేకుండా ఉండాలి. అంతే నా దగ్గర నేను కూర్చున్నా, నాకు వికారం రావడం అనుకుంటే సొసైటీలోకి వచ్చేవాడు నీకు వికారం వస్తున్నాయి, నీకు ఏం తెలుస్తుంది? నా మనసు అనిపోయిందనుకోని నేను 100,000 మంది మధ్యలో కూర్చుని నేను ఉంటుందని ఉంటాను. నా మనసు అనలేదనుకోని తలుపులను వేసేసుకుని, కిటికీ తలుపులు కూడా వేసేసుకుని బయట గాలి రాకపోతే ఉండిపోతాడు. డోర్స్ వేసేసుకుని ఆ కిటికీ తలుపులు వేసేసి బయట నుంచి గాలి మీద రావటం ఆగిపోతుంది. కానీ మనసు ఎక్కడ నీ మనసు ఎక్కడ అనిపోతుంది? అంటే నా మనసు అనిపోతే నేను 100,000 మంది మధ్యలో కూర్చుని నేను ఉంటుంది అన్నట్టు ఉంటాను. నా మనసు అనలేదనుకోని గదిలో కూర్చుంటే మీరు గాలి రాకుండా నువ్వు ఉంటుంది లోపలిపోతాడు మనసు అనిపిస్తుంది. ఆ కోడలు ఎంత మంచిదో అత్తగారి గారు కోటర్కం చేసినప్పుడు తెలుస్తుంది. కానీ అత్తగారి గారు కోటర్కం ఎలా ఉందో తెలియకుండా మంచి కోడలు మంచి కోడలు అంటే తెలుస్తుంది. నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, స్వార్థం లేకుండా పని చేస్తున్నాను అనుకోండి, రెండు లాభాలు వస్తాయి దానివల్ల. ఇది ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం. రెండు లాభాలు ఏంటంటే, ఒకటి మన సమాజానికి ఎంతోకొంత ఉపకారం జరుగుతుంది స్వార్థం లేకుండా పని చేసినప్పుడు. మనం స్వార్థం లేకుండా చేసే పని మనం మోక్షం పొందడానికి సహకరిస్తుంది. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. గాంధీ గారు చుండుగొట్ట కట్టుకున్నారు, మనం కూడా చుండుగొట్ట కట్టు కూర్చుంటే మహాత్ములు అవుతాం. రమణ మహర్షి గారు గోజీ పెట్టుకున్నారు, మనం కూడా గోజీ పెట్టి కూర్చుంటే మహర్షులు అవుతాం. అది కాదు, అలా అనుకరణ వద్దు. నీ పద్ధతులు నువ్వు అభివృద్ధిలో రావడానికి ప్రయత్నించు. ఇమిటేషన్ వద్దు. ఇమిటేషన్ అనేది తిరుపువారి లక్షణం. నీకు ఉన్న పరిస్థితుల్లో నీ పరిస్థితి మీద అర్థం చేసుకుని ఆ స్థాయిలోంచి అభివృద్ధిలో రావడానికి ప్రయత్నించు. ఒకవేళ మన గాంధీ గారు తుడుగొట్టు కట్టుకున్నా మన మహాత్ముడిని కడితే ఎవరో తెలవరు. తుండుకొట్టు కట్టుకోవడానికే తుండుకొట్టు తేలిగ్గా వాటిని ఈ బొట్టకి ఈ బట్ట తీసి తుండుకొట్టు వేసుకోవచ్చు, కానీ మన మటుకు ఎవరూ మహాత్ముడని కలవరు. అంటే ఆ ఇమిటేషన్ వద్దు. మీ పద్ధతిలో నువ్వు ప్రయత్నం చేయడానికి ప్రయత్నించు. నువ్వు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతావు కలిగి దానివల్ల నీకు ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, మోక్షాన్ని పొందుతావు. ఒకే పని వల్ల నీకు రెండు లాభాలు వస్తాయి. నేను దేహం లోపల ఉన్నాను, నా దేహం బయట ప్రపంచం ఉందని చేసే నీకు లేదనుకో, అప్పుడు నీకు బతుకుతో సమాధానం. నీకు దేహబుద్ధి పోలేదు, దేహబుద్ధి పోలేదు, నేను పరిమితి పెట్టేస్తాను ఎలాప్పుడు. ఈ మధ్య నాకు దాక్షగారు అన్నారు, నేను ప్రేక్ సౌలు చదివానండి, ఎంతో చదివాను, కానీ ఒక చిన్న గడప దాటలేకపోతున్నాను. ఆ గడప ఏంటంటే, దాక్షగారు నా కేసు మీరు బాగా ట్రీట్ చేశారంటే సంతోషం వచ్చేస్తుంది, మీ వల్ల నా పేషెంట్ చచ్చిపోయిన ఇంకోటి చెప్తాను దుఃఖం వచ్చేస్తానండి. ఈ గడప దాటలేకపోయినా నా చదువు కష్టపడిపోతాను. అప్పుడు నాకు తరువాతకి మరి జ్ఞాపకం వచ్చింది, చదువువలను 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 చావు లేని చదువు చదువువలను 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 చావు లేని చదువు చదువుకోలేదు. చావు లేని స్థితి పొందే చదువు. ఆ చావు లేని స్థితిని నువ్వు పొందే చదువు ఏ చదువు అయితే నీకు సహకరిస్తుందో ఆ చదువు నా చదువు. అంటే గీతలు కూడా ఏం చెప్పాయంటే, అనేక విద్యలు ఉన్నాయి లోకంలో, కానీ ఆత్మ విద్య లేదు, ఆత్మ జ్ఞానం లేదు. రమణ మహర్షి గారు నాకు ప్రశ్న అడిగారు, ఏమంటే మరి నేను కోసమే నేను బతుకుతాను, దాన్ని పోగొట్టుకుని చూస్తారు ఇదే వేదాంతం. ఇదే వేదాంతం అంటే ఆ నేను కోసం బతుకుతున్నాం. ఇప్పుడు లడ్డు తింటున్నాం అనుకోండి, ఆ లడ్డు తినేప్పుడు దేహం సంతోషించదు కదా, లోపల నేనే సంతోషిస్తాను కదా. ఆ నేను ఇది చేస్తుంటే లడ్డు ఎందుకని మాకు ఇప్పుడు లడ్డు తింటామంటే బాగుంటుంది, బాగుంది బాగుంది దేహం చెప్పడం లేదు కదా, లోపల నేను చెబుతాను. దేనికోసం ఏ నేను కోసం అయితే నేను సంపాదించుకుంటున్నాను, ఏ నేను కోసం అయితే ఈ చిన్నంతా తింటున్నాను, దాన్ని తీసే ముందు ఎలాగండి, దేనికి ఎప్పుడు దేని వేదాంతం ఉన్నారు. అది నేను బతికే దానికోసం పడుతున్నాను. అంటే భగవాన్ ఏమన్నారంటే, అసలు ఆ దేని మినహాయిస్తారా, అది బంధకారమే కదా, నేను నువ్వు మినహాయిస్తున్నావు. ఈ బంధకారానికి అది నేనే కారణం, దాన్ని మినహాయించడం కుదరదు, దాని సాధనలో ఎన్నిపాలు చేయవలసింది అన్నారు. దాన్ని మినహాయిస్తేలాగా దాని సాధనలో ఇన్వాల్వ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయకపోతే నేషించదు. అక్కడ అప్పుడు భగవాన్ చెప్పారు, చాలా చాలా ఎంత బ్యూటిఫుల్ పని చూడండి, ఆ దేవుడట్లే నేను తీసేస్తే నీకు ఎంజాయ్మెంట్ పోతాను అనుకుంటున్నాను, ఎంజాయ్మెంట్ ఏం పోదు మీకు నిజమైన ఈ దేవుడటమే నేను ఎక్కడైతే నశించిందో ట్రూ అయి ట్రూ అయ్యి ఏదైతే ఆ ఉండటం అనేది ఏదైతే ఉందో ఆ నిజమైన నేను నీకు వ్యక్తం అవుతుంది. అది దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మీ ఎంజాయ్మెంట్ ఏమి అడ్డు రాదు. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఆ నిజమైన నేను దాని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మీ ఎంజాయ్మెంట్కి ఏమి అడ్డు రాదు అయ్యా, అది అది ఎంజాయ్ చేస్తుంటుంది, దాని హ్యాపీనెస్ తెలుస్తుంటుంది. బయట నన్ను లడ్డుల మీద ఈ బాడీస్ మీద ఆధారపడి ఉండక్కర్లేదు, శవాల మీద ఆధారపడి ఉండక్కర్లేదు నీ సంతోషానికి. ఆ నిజమైన నేను ఎప్పుడైతే నీకు వచ్చి లోపు నీ ఎంజాయ్మెంట్ ఆడదు, దాన్ని అదే ఎంజాయ్ చేస్తుంటుంది. అప్పుడు హ్యాపీనెస్ నువ్వు అందుతూ ఉంటుంది, నీ హ్యాపీనెస్ పోతుందని నువ్వు కన్నర పడకు. అంటే భగవాన్ చెప్పింది ఏంటంటే, సాధన చేసేవాళ్ళు కూడా ఆ ఫాల్సైని మినహాయించి చేస్తారు. ఆ ఫాల్సై ఏం చెబుతున్నట్టు, నువ్వు పూజ చేసుకుని జపం చేసుకుని ఆ గొడవలోకి రావాలని చెబుతున్నట్టు, నీకు కావాల్సింటే జపం చేసుకో, నువ్వు పుణ్యం సంపాదించుకో, పుణ్యాన్ని ఎంజాయ్ చేయని చెబుతున్నట్టు. కానీ దాని మట్టుకు ఇన్వాల్వ్ చేయడానికి అది ఒప్పుకోదు. అంటే భగవాన్ ఏం చెప్పారండి, నువ్వు ఎంత సాధన చేసినా దాన్ని ఇన్వాల్వ్ చేయకపోతే ఏం ప్రయోజనం లేదు. అందరూ గజరుతగానే ఎవరో కూడా గజం కదలటం లేదు. కారణం ఏంటి, నేను సాధన చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను అందరూ చెప్పేవాళ్ళు, కానీ ఆ సాధన చేసేవాళ్ళు లోపల సాధన ఎవరు చేస్తున్నారు, ఆ సాధన చేసేవాడిని నీ సాధనలో వాడిని కలపడం లేదని. ఆ సాధన ఎవరైతే చేస్తున్నాడో వాడు చెప్పినట్టు నువ్వు ఊరేగుతున్నావు, కానీ వాడిని నువ్వు మటుకు పెండటం లేదు, వాడిని 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 ఎలిమినేట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. ఇది ఇక్కడ సీక్రెట్. అది బుద్ధి, నేను బుద్ధి కాదు.
అది బుద్ధి కాదు,
బుద్ధి నేను. రమణ మహర్షి గారు అన్నారు, నువ్వు పెద్ద పెద్ద సాధన చేయలేమనుకో, ఒక మార్గం నేను చెప్తున్నాను, ఇలా ట్రై చేసి చూడన్నారు. నువ్వు పని చేయి, దాన్ని డెకరేట్ చేసి మారేమన్నారు. అంటే నిజానే నేను అని మనం నేను నేనంటాం చూడండి, ఆ నేను నువ్వు అలంకరించిన మానేనికి జ్ఞానం వస్తున్నాను.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
నువ్వు సమాజ మధ్యంలో ఉన్నప్పటికీ నీకు వికారం రాకుండా ఉండాలి, అది కరెక్ట్ స్టేట్. మనకి తినుబండారాలన్నీ ఎదురుకుండా ఉన్నప్పటికీ వికారం రాకుండా ఉండాలి, అది కరెక్ట్ స్టేట్. ఎక్కడికో పారిపోవటం కాదు.
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగ నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సత్య జ్ఞానము లేని భగవాన్ చెప్పి రిపీట్ ఎదురు చెప్పుకో, నువ్వు వచ్చిన పని ఏంటో మర్చిపోకరా, నువ్వు వచ్చిన పని మర్చిపోకు. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల. నీ దేహానికి సంబంధించిన ఆరోగ్యాన్ని చూసుకో, నీ మనసుకు సంబంధించిన ఆరోగ్యాన్ని చూసుకో, మైండ్ని కంట్రోల్ చేసుకో, దేహాన్ని కంఫర్ట్లో పెట్టుకో, పర్వాలేదు. కానీ నీ మనోదేహంలో నువ్వు పూర్తిని రియలైజ్ చేయాలి. నీ మనోదేహములు సహకారం చేసుకుని పూర్తిని రియలైజ్ చేయాలి. నీ మనోదేహములు సహకారంతో నువ్వు పూర్తిని రియలైజ్ చేయలేదనుకో, ఓటు లేని సుమరు. నేతలు ఎన్ని సాధించినా ఓటు లేని సుమరు. సత్య జ్ఞానము లేని, సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల. రమణ మహర్షి గారు అరుణాచల శ్రుడు మాట చెప్పారు, నువ్వు ఏ పని చేసినా సైలెంట్గా చేయడానికి అలవాటు పడుకోవు. ఇతరులు నువ్వు చేసే పని ఇతరులకు తెలియాలని కూడా నీకు ఇష్టం లేదు. నువ్వు చేసే పని లోకానికి నేను వ్యక్తం చేస్తున్నాను, నువ్వేం అనుకోవద్దు, నీకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను అని చెప్పి నేను క్షమించి ఆశీర్వదించు అన్నారు. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల మోక్షం అంటే ఏదో కలిపి మన ఇల్లే, మన ఇంటికి మనం వెళ్తామే మోక్షం. మోక్షం అంటే మీరు ఎక్కడో ఉందో మన ఇంటికి మనం వెళ్తాం మోక్షం. రియల్ హోమ్ అదే మన నిజమైన ఇల్లు మోక్షం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల